நாராயண நாராயண ஓம் நமோ நாராயணாய. கோவிந்த கோவிந்த கோவிந்த
சிவாய நமக ஓம் நம சிவாய
ஓம் நம சிவாய ஓம் நமோ வெங்கடேஷாய ஓம் நமோ பகவச்சே ஸ்ரீ ரமணாய ஓம் நமோ பகவச்சே ஸ்ரீ ராமகிருஷ்ணாய. ఈ రోజున మనం తమిళనాడు వచ్చాం. ఈ సందర్భం సుబ్బరాజు గారు ఇక్కడ రెండు బిల్డింగ్ మీద కట్టించారు.
సుబ్బరాజు గారు కష్టం చూపి సుబ్బరాజు గారు సుబ్బరాజు గారు కుటుంబ సభ్యులందరూ
ఎవర పనారు చేసుకోవటం నిజమైన నమస్కారం. యూరప్ దేశాల్లో అమెరికా దేశాల్లో పనికి చాలా గౌరవం ఇస్తారు, దాని వర్క్ కల్చర్ అంటారు. పనికి చాలా గౌరవం ఇస్తారు, విలువిస్తారు. మన దేశంలో ఎవడో ఒకటి సంపాదిస్తాడో 10 మంది తింటూ ఉంటారు. ఇతర దేశాలు అలా కాదు. ఎవరు ఎవరు వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే తినాలనే మనస్తత్వం. ఇక్కడ ఈ దేశంలో ముని మనవలకు కూడా మనమే సంపాదించాలనే మనస్తత్వం ఇండియా అంతా కూడా. ముస్లిం దేశాల్లో ఫారిన్ కంట్రీస్లో అది అసలు లేదు. ముస్లిం దేశాల్లో అది లేదు, యూరప్ దేశాల్లో కూడా అది లేదు. అంటే ఎక్కువ సంపాదించగలది వాళ్ళకి వెనకాల వాళ్ళకి సామర్థ్యం వచ్చి పాడైపోతారని ఒక భావన ఉందాడు. అయితే మన ఇండియా పద్ధతి ఇది. అంచేత వర్క్ కల్చర్ చాలా ముఖ్యం. అది యూరప్లో అమెరికాలో చాలా దేశాల్లో వర్క్ కల్చర్. పని అనేది పనే దేవుడు వాళ్ళు, కామే భగవాన్ దేకో. పనిలోనే దేవుడిని చూస్తారు, పనిలోనే భగవంతుని చూడటం నేర్చుకుంటారు. ఒకసారి రమణస్వామి రోజు సాయంత్రం ఏదో టైంలో ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కొండ మీద అలా తిరిగి వస్తూ ఉండవారు, అంటే కాళ్ళు సాగటానికి. ఒకసారి కొండ మీదకి వెళ్తా అంటే పని చే రమణాశ్రమంలో పనిచేసి మనిషి పని మానేసి ఈయనకి నమస్కారం పెట్టడానికి వచ్చారు. ఎందుకయ్యా నాకు నమస్కారం, పని చేసుకుంటున్నా కదా, ఆ పని మానేసి వచ్చి నాకు నమస్కారం పెట్టడంటే నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకోవటమే ఈశ్వరుడికి నిజంగా పెట్టే నమస్కారము. నీ పని నువ్వు ఏదైతే నీ పని భగవంతుడు నీ ప్రారంభానికి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని నువ్వు శ్రద్ధగా భక్తిగా చేసుకోవటమే నిజమైన నమస్కారం. నువ్వు ఆ పని మానేసి నాకు నమస్కారం పెడితే అంటే అది కాదు నమస్కారం, నీ పని నువ్వు చేసుకోవడం నమస్కారం. అంచేత ఆ పని యందు కర్మ సన్యాసం కంటే కర్మయోగం మంచిదని భగవంతుడు కూడా చెప్పాడు. అంటే బద్ధకస్తులకి వాడి శరీర యాత్ర నడవటం కూడా కష్టమవుతుంది. ఇతరులకి సమాజానికి ఉపయోగపడటం మాట ఎలా అన్నా వాళ్ళ శరీరాన్ని వాళ్ళ శరీర పోషణ కోసం ఇతర మీద ఆధారపడతారు. అంచేత వాళ్ళ శరీర పోషణకైనా ఎవరి మట్టికి వాళ్ళు పని చేసుకోవాలి. అంటే సుబ్బరాజు గారి విషయం ప్రస్తావించి చెప్తున్నారు, వారి కుటుంబ సభ్యులందరూ కష్టజీవులు, వాళ్ళు శ్రమపడి వాళ్ళు ఇది అభివృద్ధిలోకి వచ్చారు. వాళ్ళు శ్రమపడి వాళ్ళు స్వయం కృషి మీద అభివృద్ధిలోకి వచ్చారు. అయితే స్వయం కృషి సరిపోతుందంటే దేవుని కృప కూడా ఉండాలి. అదే సుబ్బరాజు గారిలా కష్టపడి చేసిన కుటుంబాలు ఉండొచ్చు, వాళ్ళు కలిసి రాకపోవచ్చు, వీళ్ళు కలిసి రావచ్చు. అంతే మనం భగవంతుడు మీరు ఏదైనా ఒక కొన్ని కొన్ని విషయాల్లో అభివృద్ధిలోకి వస్తే ఇదంతా మీ తెలివి అనుకోకూడదు. ఇదంతా అంటే మీ ప్రయత్నం మీరు చేశారు, భగవంతుడు అనుగ్రహించాడు, భగవంతుడు అనుగ్రహించాడు. అంచేత మన తెలివితేటల మీద అంతా ఆధారపడలేదు. మనం మన పని ఏదో మనం పని చేస్తాం, మన పని ఏదో మనం చేస్తాం. దానికి ఈశ్వరుని దయ కూడా ఉండాలి. మనకంతా కష్టపడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కలిసి రాకపోవచ్చు, దానికి ఈశ్వరుని దయ ఉండాలి. కాలం కూడా కలిసి రావాలి, కాలం కూడా కలిసి రావాలి. ఊడిపులు ఊడ్చాలి డెల్టా ఏరియా వాళ్ళకి పర్వాలేదు, మరి వర్ష ఆధారం మీద ఉన్న పొలాలన్నీ పోయినాయి. అది చెప్పలేము, అది ఈశ్వరుని యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో అది చెప్పలేము. నేను అమలాపురం కళ్యాణ మండపానికి ఏదో పెళ్లికి వెళ్ళాం. అందరూ మేము వచ్చేస్తాంటే ఎవరు ఒకరు వచ్చి మీ అనుగ్రహం కావాలని అన్నారు. అంటే అన్న మా అనుగ్రహం ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. మా అనుగ్రహం ఏంటంటే మా అహంకారం మేము అనుగ్రహిస్తుంది మిమ్మల్ని, మా అజ్ఞానం ఏం అనుగ్రహిస్తుంది మీకు, జ్ఞానం అనుగ్రహించాలి, సర్వేశ్వరుడు అనుగ్రహించాలి. మా అనుగ్రహం నీకేంటండి, ఈశ్వరుడు అనుగ్రహించాలి, జ్ఞానం అనుగ్రహించాలి, చైతన్యం అనుగ్రహించాలి అని చెప్పి అప్పుడు చెప్పాను. అనుగ్రహం అంటే గ్రహం, గ్రహం అంటే పట్టుకోవటం, గ్రహం అంటే పట్టుకోవటం. మమ్మల్ని తెలియదు శనిగ్రహం పట్టుకుంది అంటారు కొంతమంది. ఈ మధ్యన మమ్మల్ని శనిగ్రహం పట్టుకున్నదంటే ఏ పని తెవలటలేదు అంటారు కొంతమంది. అలాగే ఏదో గ్రహం అంటే అసలు పట్టుకోవడం అర్థం, అంటే శనిగ్రహం అంటే శని పట్టుకున్నాడు, లేకపోతే ఇంకో గ్రహం ఏదో గ్రహం, లేకపోతే రాహువు పట్టుకున్నాడని కేతువు పట్టుకున్నాడని ఏదో అంటా ఉంటారు కదా ఈ జ్యోతిష శాస్త్రంలో. అసలు గ్రహం అనే మాటకే పట్టుకుని ఎలాట్టం, గ్రహం అనే మాటకి ఏంటి పట్టుకుని ఎలాట్టం అంటే ఇక్కడ అర్థం ఏంటి, అనుగ్రహం అంటే ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకుండా ఎవడైతే పట్టుకుని వెలాడుతున్నాడో వాడికి అనుగ్రహం వస్తున్నాను, గ్రహం ఉన్నవాడికి అనుగ్రహం వస్తున్నాను. అంటే ఈశ్వరుడు యొక్క పాదాలను ఎవడైతే విడిచిపెట్టకుండా ఉన్నాడో సర్వకాల సర్వావస్థల్లో వాడు తప్పనిసరిగా అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అంచేత మా అనుగ్రహానికి లేండి, మీరు ఈశ్వరుని అంటిపెట్టుకుని ఉండండి, ఆయన ఏదో టైంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడో, మీరు చేసిన కృషి ఊరికే పోదు, కానీ ఈశ్వరుని స్మరించుకోండి. ఎవరో ఈశ్వరుడికి అనేక రూపాలు ఉన్నాయి, ఈశ్వరుని స్మరించుకోండి. అంటే దీనికి పెట్టుబడి ఏంటంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి పెట్టుబడి ఏంటంటే పవిత్రత. ఇప్పుడు అందరూ మన పెద్దలు నామాన్ని జయించాము, వెంకటేశ్వర స్వామి లేదా రాముడు కృష్ణుడు నామాన్ని బాగా జపించమని చెప్తారు కొంతమంది. నామాన్ని బాగా శ్రద్ధగా చేసుకోండి. ఎందుకంటే నామాన్ని శ్రద్ధగా చేసుకోవడం, ఎవడైతే నామాన్ని శ్రద్ధగా చేస్తున్నాడో మనస్సు పవిత్రం. పవిత్రుడు కానివాడు వాడు బాహ్య జీవితంలో వాడు ధనవంతుడైనా విద్యావంతుడైనా అధికారం ఉన్నవాడైనా పవిత్రుడు కానివాడికి ఆత్మ గోచరించదు, ఆత్మ గోచరించదు. బాహ్యంగా మీరు ఎంత పెద్దవాళ్ళైనా, బాహ్యంగా బాహ్య విషయాల్లో మీరు ఎంత పెద్దవాళ్ళైనా, ఆత్మ ఎవరినైతే వరించిందో వారికి మాత్రమే తెలియబడుతుందని కఠోపనిషత్తులో చెప్పారు. ఒకవేళ మీకు డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, ఏదో మంత్రి పదవి చేయొచ్చు, ఎవరిని అనుగ్రహించదు అంటే మన గొప్పను. అంటే ఈశ్వరుడు ఏమన్నాడంటే, భగవంతుడు ఏమన్నాడంటే, మీ ప్రవర్తన నాకు సమ్మతంగా ఉంటేనే అనుగ్రహం పొందుతుందని చెప్పాడు. మీరు భగవద్గీత చదువుతున్నారు కదా, చదివితే సరిపోదు, మీ ప్రవర్తన నాకు, మీ ప్రవర్తన నాకు సమ్మతంగా ఉండాలి. కానీ మీ అత్యంత మీరు నచ్చిపోయి మీరే చేసుకుని మేము బాగున్నాం, మా ప్రవర్తన బాగుంది, మా క్యారెక్టర్ బాగుంది, అన్ని విధాలా బాగున్నాం అనుకుంటే డబ్బా మీ అంతా మీరు డబ్బా కొట్టుకుంటే ఎలాగా, మీ అంతా మీరు డబ్బా కొట్టుకుంటే ఎలాగా. అది మీ ప్రవర్తన నాకు సమ్మతంగా ఉంటేనే నా అనుగ్రహాలకి మీరు ప్రవర్తన అవుతారు. మీ ప్రవర్తన మీ అహంకారానికి మటుకు అనుకూలంగా రావు. మన ప్రవర్తన ఈశ్వరుడికి, మన ప్రవర్తన మనకి మన అహంకారానికి అనుకూలం కాదు, కానీ ఈశ్వరుడికి అనుకూలం కాలేదు, ఈశ్వరుడికి సమ్మతం కాలేదు. అంటే మీ ప్రవర్తన నాకు సమ్మతంగా ఉంటేనే దయకి పాత్రుడు అవుతారు. భగవద్గీతలో 2 అధ్యాయంలో ఎక్కడో ఒక మాట చెప్పాడు, అది అందరూ మిస్ అయిపోతూ ఉంటారు. 1 అధ్యాయంలో ఎక్కడో చెప్పాడు, ఎక్కడైతే లేండి, 7 అధ్యాయాల విషయం ఏంటంటే, అర్జున ఎంచుకోయ్యా, ఎవరి గురించి అయితే దుఃఖపడకూడదో వారి గురించి దుఃఖపడుతున్నావు, ఎవరి గురించి అయితే బాధపడకూడదో వారి గురించి బాధపడుతున్నావు, ఎవరి గురించి నువ్వు నలిగిపోకూడదో వారి గురించి నలిగిపోతున్నావు. ఊరే పిచ్చవాడు అర్జున, ఇదేమిట్రాదు. నువ్వు కౌరవుల గురించి ఏడుస్తావంటే కౌరవులు చచ్చిపోతారా, వాళ్ళు వాళ్ళు గురి మన వాళ్ళు చచ్చిపోతే ఏడవదగిన వాళ్ళు నువ్వు ఏడుస్తావా, ఎవరి గురించి ఏడవకూడదో వాళ్ళ గురించి ఏడుస్తావంటే. ఇది బాగా అర్థం చేసుకోండి, ఒక్క మాట పట్టించి చాలు. మీకు ఎవరి గురించి దుఃఖం వస్తుందో వాళ్ళు, నువ్వు వాళ్ళ గురించి దుఃఖపడవలసిన పని లేదు, నీకైనా సరే అర్జునుడికే కానీ మీకే వచ్చేస్తుంది. ఎవరి గురించి అయితే బాధపడకూడదు వాళ్ళ గురించి బాధపడతావేంటి నువ్వు? ఇది బాగా అర్థం చేసుకోండి. అది కృష్ణుడు అది ఎవరి గురించి అయితే నువ్వు ఉద్రేగపడకూడదు వాళ్ళ గురించి ఉద్రేగపడతావేంటి? వాళ్ళు చనిపోతారు వీళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోతారు అంటావేంటి? వాళ్ళు చనిపోతే నీకు దుఃఖం ఏంటి? వాళ్ళు చనిపోతే నీకు దుఃఖం ఏంటి? వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రారంభాన్ని బట్టి వాళ్ళు నువ్వు చంపడం ఏంటి? వాళ్ళు వాళ్ళని చంపగా వాళ్ళు నువ్వు చంపడం ఏంటి? చంపేసి పోగులు పొట్టి ఉంచాను వాడు ఈశ్వరుడు. నువ్వు ఎవళ్ళైతే ఎవరి గురించి అయితే దుఃఖపడుతున్నావో ఎవళ్ళైతే చనిపోతారో నువ్వు భయపడుతున్నావో వాళ్ళందరినీ ఇంతకు ముందే చంపేసి పోగులు పెట్టించాను. నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షులు. నూరికే బొమ్మలాగా నిలబడు. నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షులు. నువ్వురికే బొమ్మలాగా అలా చేతులు ఆడిస్తుండు పని అంతా నాకు. మనం కూడా అంతే. మీరు ఎవరైనా బాగా బాగుపడ్డారనుకోండి మేము తెలివితేటల వల్ల బాగుపడ్డాం కాదు, అది ఆ ఈశ్వరుడికి మీకు ఆ సంకల్పం కలగజేసాడు బాగుపడ్డారు కదా. ఇందులో మీ తెలివితేటలు ఏమిటి? ఇందులో అది యేసుక్రీస్తు అంటాడు, నీ తెలివితేటలు నన్ను ఉపయోగించి నల్లబడిపోయి తెల్లబడిపోయిన ఒక జుట్టు ఒక వెంట్రుకు నల్లగా చేసుకోగలవా? నీ తెలివితేటలు ఏంటి అంటే అంటే మనం ఉరికే బొమ్మలం, మనం యంత్రాలం. ఈ యంత్రాల లోపల ఆయన ఉంటాడు, ఆయన ఉండి ఈ యంత్రాన్ని ఆడిస్తూ ఉంటాడు. యంత్రాన్ని ఆడించేవాడు ఆయన, యంత్రం మనం. యంత్రాన్ని ఆడి నడిపేవాడైనా నడిపించేవాళ్ళు మనం. పలికెడివాడు పోతనా మార్చుడైనా పలికించేవాడు రామభద్రుడు. పలికెడివాడు పోతనా మార్చుడైనా మీరందరూ పోతనా మార్చుడు రచన చేశాడు అనుకున్నా ఇందులో ఉండి పలికించేవాడు రామభద్రుడు. అంటే మనం బొమ్మలం, ఆడించేవాడైనా. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? సుబ్బరాజు గారు ఉన్నారు. అలాగే ఈ శరీరం అనే ఇంట్లో ఉంటాడు మకాం వేసుకుని. శరీరం కూడా ఒక ఇల్లే. ఆ ఇంట్లో ఈ ఇంటి గల యజమాని ఇంట్లో ఎలా ఉంటారో ఈ శరీరం కూడా ఇల్లే. ఈ శరీరానికి అంతర్యాముగా లోపల నారాయణుడే ఉండి ఆయన ఆడిస్తూ ఉంటాడు. ఈ శరీరాన్ని ఆడిస్తూ ఉంటాడు. అంచేత రమణ మహర్షి గారి తల్లితోడు ఏం చెప్పారంటే, నువ్వు ఎంత దుఃఖపడినా ఆ శరీరం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆ శరీరం ద్వారా ఏ పని జరగాలో అది అయిపోయిన తర్వాత ఆ జీవుణ్ణి ఈశ్వరుడు తీసుకుపోతాడు. జరగవలసింది జరిగే తిరుగును, జరగరానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరుగునే జరుగుదు. అంచేత దీని గురించి దుఃఖం అనవసరం. ఇది నిశ్చయం. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా జరిగేది జరుగుతూ ఉంటుంది, జరిగేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈశ్వర నిర్ణయం, ఇది ఈశ్వర నిర్ణయం. అంచేత ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇది అసలు హృదయంలోంచి రావాలి ఆ కాంక్ష. హృదయంలోంచి ఈశ్వర అసలు ఈశ్వరుడు అనేవాడు ఈ లోకానికి ఒక ప్రభు ఉన్నాడు, లోకానికి ఒక యజమాని ఉన్నాడు, లోకానికి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన నడిపేవాడు నడిపించేవాడు ఆయనే. ఆయనలోనే ఉన్నాం మనం, ఆయనలోనే ఉదయిస్తున్నాం, ఆయనలోనే నివసిస్తున్నాం, మళ్ళీ ఆయనలోనే లైవ్ అయిపోతాం. అది పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. లోకానికి ఒక ప్రభు ఉన్నాడు, ఓ ప్రభువు ఉన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అయితే పవిత్రుడికి కాని వాడికి విశ్వాసం రాదు. మనం విశ్వాసంగా ఉండాలన్నప్పటికీ లోపల మీ లోపల పవిత్రత లేకపోతే, లోపల శుచి లేకపోతే ఆ విశ్వాసం నిలబడదు. బాహ్యంగా అందరూ సాధ్యమైనంతవరకు శుచిగానే ఉంటారు, లోపల శుచి ఏమడదు. సాధ్యానికి ఏదో రోజు ఒక పూట స్నానం చేస్తారు, రెండు పూటలు కాకపోయినా ఏదో స్నానం చేస్తాను, చునిపిటి పెట్టి అడిగి కడుక్కుంటాం, ఏదో పౌడర్ రాసుకుంటాం. ఎంతో కొంత బాహ్యంగా 10 మంది బాహ్యంగా శుచి లేని వాళ్ళు ఉంటారు. అవి కానీ జనరల్గా ఎక్కువ మంది బాహ్యంగానే శుచిగా ఉంటారు. బాహ్యంగానే అది లోపల శుచి. బాహ్యంగా శుచి మంచిదే, లోపల శుచి ఉండాలి. లోపల పవిత్రత లేకుండా ఈశ్వరుని మీరు మీలో మేము పవిత్రులు అనుకుంటే కుదరదు. గాడ్ నోస్ ఆల్ ఎవర్ సీక్రెట్స్, గాడ్ నోస్ ఆల్ ఎవర్ బర్డన్స్. నీ లోపల ఉన్న రహస్యాలన్నీ దేవుడికి తెలుసు. నీ హృదయంలో ఏ బరువులు మోస్తున్నారో కూడా ఈశ్వరుడికి తెలుసు. గాడ్ నోస్ ఆల్ ఎవర్ మా రహస్యాలు మా హృదయంలో ఉన్న రహస్యాలు ఎవరికి తెలియదనుకుంటే లోకాలను తెలియపోతుంది. దేవుడికి తెలుస్తుంది. నీ ఆత్మకి ఆత్మయ్య ఉన్నాడు, నీ ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు. గాడ్ నోస్ ఆల్ ఎవర్ సీక్రెట్, గాడ్ నోస్ ఆల్ ఎవర్ బార్డన్స్. నీ హృదయంలో భారాలుగా ఉన్న ఏదైతే నువ్వు బరువు మోస్తున్నావో, నీ హృదయంలో ఏ చింత అయితే మోస్తున్నావో, ఏ దుఃఖం అయితే మోస్తున్నావో నువ్వు, నీకు అర్థమవుతుందా? ఏదైతే ఏ బరువులైతే నీ హృదయంలో ఉన్నావో, ఏదైతే ఎత్తడానికి వీల్లేని బరువైన రాయిలు ఏదైతే నీ హృదయంలో ఉన్నాయో, ఏదైతే నీ బాధలు ఉన్నాయో నీ హృదయంలో, లోకానికి తెలియపోయినా నాకు తెలుసు అర్జున, గాడ్ నోస్ ఎవర్ సీక్రెట్స్, గాడ్ నోస్ ఎవర్ బార్డన్స్. అంటే ఈ విశ్వాసం లేకపోతే, ఈశ్వరుడనేవాడు అక్కడున్నాడని విశ్వాసం కనుక లేకపోతే మనం ప్రయత్నం చేసినా అది ముందుకి వెళ్ళదు. ప్రయత్నం చేయొచ్చు కానీ సజీవమైన విశ్వాసం ఉండాలి. మీరు డబ్బు పెట్టి మంచం కొనుక్కోగలరు కానీ డబ్బు పెట్టి నిద్ర కొనుక్కోలేరు. ఒక మంచి మంచం కొనుక్కోగలరు డబ్బు పెట్టి, కానీ నిద్ర కొనుక్కోలేరు. మళ్ళీ నిద్ర కావాలంటే మంచం ఎలా నిద్ర పుచ్చింది, మళ్ళీ నిద్ర మాత్రం వేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? డబ్బు పెట్టి కాశీ వెళ్ళొచ్చు, డబ్బు పెట్టి రామేశ్వరం వెళ్ళొచ్చు. నీకు అర్థమవుతుంది? డబ్బు పెట్టి పూజలు చేయించుకోవచ్చు, డబ్బు పెట్టి యజ్ఞాలు చేయించుకోవచ్చు, డబ్బు పెట్టి యాత్రలకు వెళ్ళొచ్చు, డబ్బు పెట్టి మోక్షాన్ని కొనుక్కోలేము. నీకు డబ్బు ఉంటే మాన మీద వెళ్ళొచ్చేయండి, అక్కడికి బదరయ్య అక్కడికి వెళ్ళొచ్చేయండి. డబ్బు పెట్టి మోక్షాన్ని కొనుక్కోలేము. డబ్బు పెట్టి భోగాలు కొనుక్కోవచ్చు, ఇంద్రియాలకు సంబంధించిన డబ్బు పెట్టి భోగాలు కొనుక్కోవచ్చు, ఇంద్రియాలు పెట్టి భోగాలు కొనుక్కోవచ్చు, కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేము. డబ్బు పెట్టి జ్ఞానాన్ని కొనుక్కోలేము, డబ్బు పెట్టి జ్ఞానాన్ని కొనుక్కోలేము. డబ్బు పెట్టి మీరు శాంతిని కొనుక్కోలేరు. డబ్బు పెట్టి శాంతిని ఎవరో కొనుక్కోలేరు. డబ్బు పెట్టి మాకు ఇంత డబ్బు ఉందో మాకు శాంతి లేదనుకుంటాను, డబ్బు వల్ల వచ్చేది కాదు శాంతి, డబ్బు వల్ల వచ్చేది కాదు, మనస్సు అణగటం వల్ల వస్తుంది శాంతి. శాంతి దేని వల్ల వస్తుంది? మనస్సు అణిగితే, అణిగిన మనస్సుకు ఆత్మశాంతి దొరుకుతుంది. కానీ మీరు అది డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరుడు ఎలా ఉంటాడు? బతుకుంటే ఇంటికి వస్తాం, లేకపోతే యుద్ధంలో చచ్చిపోతాం, అంతే కదా. యుద్ధానికి వెళ్ళే వీరుడు అలాగే ఉంటాడు. అలాగే భక్తుడు కూడా ఎలా ఉండాలంటే, సాధనలో మనకు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఆ ప్రారంభాన్ని బట్టి ఏళ్ళ పదవున్నదరే పోవచ్చు, ఏళ్ళ ఆస్తున్నదరే పోవచ్చు, మరి ఐశ్వర్యం రావచ్చు, దారిద్ర్యం రావచ్చు. ఒకే ప్రారంభంలో అనేక చూస్తున్నాం మనం, ఒకే దేహంలో అనేక రుచులు చూస్తున్నాం కదా. ఆ ప్రారంభం అప్స్ డౌన్స్ ఉంటాయి, దేహ ప్రారంభంలో అప్స్ డౌన్స్ ఉంటాయి. మెరకా ఫలాలు భూమి మీద మెరకా ఫలాలు ఎలా ఉంటాయో అలాగే నీ మనస్సులో కూడా ప్రారంభాన్ని బట్టి ఒకసారి పైకి వెళ్తా ఉంటా, ఒకసారి కిందకు వస్తా ఉంటా, ప్రారంభాన్ని బట్టి. అది అయితే ప్రారంభం అటు ఇటు నువ్వు ఊపుతున్నప్పటికీ ఈశ్వరుడి పాదాల మీద నీ విశ్వాసం పోగనివ్వకూడదు. నీకు అర్థమవుతుంది? వ్యావరింగ్ ఇక్కడ పనికి రాదు. ఇప్పుడు సరసంగా కోరికలు నెరవేరుతా అంటే ఒక రకంగా ఉంటారు, నెరవేరకపోతే వదిలేస్తారు, గురువుని వదిలేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు. మీరు బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ప్రారంభంలో అప్స్ డౌన్స్ ఉంటాయి, మీ దేహ ప్రారంభంలో అప్స్ డౌన్స్ ఉంటాయి. పిఠాపురం మహారాజు గారికి అతని దగ్గర పనిచేసినప్పుడు రోజు భోజనం పడిపోవడం చెప్పలేము, ఆ దేహ ప్రారంభం ఎలా ఉంటుందో చెప్పలేము. లియో టాలస్టాయ్ 40 గదులు నేను మేడలో పెట్టి చివరికి దిక్కులేని జాబు ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఇచ్చాను చెప్పలేము. దేహ ప్రారంభం 7 రోజులు పుస్తకం రోజు, ఇవన్నీ నిజం కాదు, ఇవన్నీ అసత్యమే. ఉడికే ప్రారంభానికి సంబంధించిన గొడవలే. అయితే ప్రారంభంలో నిన్ను ప్రారంభం ఒక్కో సంవత్సరం ఒక రకంగా ఉంటుంది, అప్స్ డౌన్స్ ఉంటాయి. ప్రారంభాన్ని తల్లి కడుపులోంచి బయటకు వచ్చి శ్మశానానికి వెళ్లే వరకు ఎవడ ప్రారంభం యూనిఫారంగా ఉండదు, ఎవడ ప్రారంభం కూడా యూనిఫారంగా ఉండదు. అయితే అప్స్ డౌన్స్ ప్రారంభంలో ఉంటాయి, అది నువ్వు తట్టుకోవాలి. అయ్యి నీ తట్టుకుని ఈశ్వరుడు పాదాల మీద విశ్వాసం విడిచిపెట్టుకుంటే ఇప్పుడు నిజమైన వీరుడు. వీరుడంటే ఎవడ వాడు, వాడే నిజమైన వీరుడు. భక్తుల్లో నిజమైన భక్తులు వేరువయ్యా, భక్తుల్లో దే ఆర్ టూ, దే ఆర్ డిఫరెంట్. భక్తుల్లో ఇప్పుడు మనం అందరం భక్తులు అని చెప్పి దే ఆర్ డిఫరెంట్. ఫైట్గా ఉంటారు, కూల్గా ఉంటారు, మనుషులు కనపడరు. వాళ్ళు చేసే పని గుర్తింపు అక్కర్లేదు, వాళ్ళు చేసే పని గుర్తింపు అక్కర్లేదు, ఏం ఊరేగింపులు అక్కర్లేదు, ఊరేగింపులు అక్కర్లేదు. తర్వాత వాళ్ళు ఏం గౌరవాలు కోరుకోరు, వారు ఏం గౌరవాలు కోరుకోరు ఊరికి. వాళ్ళు వాళ్ళు చేసే పని నీ ఉద్దేశం నీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియకుండా కామ్గా చేసుకో. దే ఆర్ డిఫరెంట్. వాళ్ళు నిజమైన భక్తులు, కామ్గా ఉంటారు, క్వైట్గా ఉంటారు, కూల్గా ఉంటారు. వాళ్ళు పని అయితే వాళ్ళు చేసిపోతూ ఉంటారు. నువ్వు గుర్తించావా గుర్తించలేదా అక్కర్లేదు. నువ్వు గుర్తించా, అసలు నీ గుర్తింపుల కోసం ఎదురు చూడరు. నీ ఏం చేయాలి, నీ గుర్తింపుల కోసం ఎదురు చూడటానికి కూడా ద్వైత బుద్ధి లేదు. ద్వైత బుద్ధి ఉంటే మీరు గుర్తించారు లేదనుకుంటాడు. ద్వైత బుద్ధి లేని వాడు ఏం గుర్తించా అక్కడ, ఏం అక్కడ ద్వైత బుద్ధి లేదు. దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ ట్రూ డివోటీస్, దే ఆర్ ఫెయిత్ఫుల్ డివోటీస్. వారు మౌనంగా ఉంటారు, వారు మౌనంగా బలి చేసుకుంటారు. ఏ జ్ఞాని నీడ్ నాట్ టాక్ అంటే, ఒక జ్ఞాని తన ఇన్స్పిరేషన్ తన ప్రజెన్స్ చాలు కానీ మాటలతో కూడా పనలేదు. నీకు జ్ఞానం సంపాదించాలనే తపన ఓ జ్ఞాని సమక్షంలో కూర్చుంటే ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించాలన్న తపన మీ హృదయంలోంచి పొంగి వచ్చేస్తుంది. కానీ జ్ఞాని కూడా ఈ నీడ్ నాట్ టాక్, వాడు జ్ఞాని మాట్లాడవలసిన పని లేదు. జ్ఞానికి మాట్లాడు నీకై టు నో, ఆ తెలుసుకోవాలన్న కాంక్ష జ్ఞాని యొక్క మౌనంలోంచి మీకు వచ్చేస్తుంది. ఆ వైబ్రేషన్, మల్లె పువ్వు పక్కన కూర్చుంటే మల్లె పువ్వు వాసన వస్తుంది. నేను ఎవరికి వాసన ఇవ్వకూడదని మల్లె పువ్వు అనుకున్నా ఆ వాసన వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుంది? అంచేది మీరు ఏం చేయాలంటే అది క్వైట్గా చేసుకోవాలి. అది దే ఆర్ ట్రూ, దే ఆర్ డిఫరెంట్ డివోటెడ్, దే ఆర్ ట్రూ డివోటెడ్స్, దే ఆర్ లాయల్ డివోటెడ్స్, దే ఆర్ ఫెయిత్ఫుల్ డివోటెడ్స్. వాళ్ళు విశ్వాస పాత్రలు. రామాయణంలో ఏమనుందంటే ఎవరినైనా క్షమించవచ్చు కానీ కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాళ్ళని క్షమించడానికి వీల్లేదని వాల్మీకి మహర్షి చెప్పాడు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని వాడిని క్షమించడానికి వీల్లేదని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పాడు. గ్రాట్యూడ్ కొంతమంది ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి, వాళ్ళు క్షమింపరా అని వాళ్ళు అని ఎక్కడ చెప్పాడు? రామాయణంలో వస్తుంది ఈ మాట, రామాయణంలో వస్తుంది. అంటే అప్పుడు ఎందుకు చెబుతున్నాము? మీరు చేసే పని క్వైట్గా చేసుకుని వెళ్ళాలి, గుర్తింపుల కోసం వెళ్ళకూడదు, గుర్తింపుల కోసం వెళ్ళకూడదు. అంచేది ఇక్కడికి ఎందుకు మన శుభ్రాది పని అంది గౌరవం, పని అంది పని కూడా మనం ఇంపర్సనల్గా చెయ్యాలి. అంటే పని జరుగుతూ ఉంటుంది, సుబ్బమ్మ పని చేస్తూ ఉండాలి, సుబ్బమ్మ కనపడకూడదు. సుబ్బమ్మ పని చేస్తూ ఉండాలి, అక్కడ సుబ్బమ్మ చేస్తుంది కానీ సుబ్బమ్మ కనపడకూడదు. అంచేది ఈశ్వరుడు ఎలా ఆదేశిస్తే ఆ ఈశ్వరుడు యొక్క మనకి ఏదైనా మంచి వచ్చినా చెడ్డ కలిగినా ఆ ఈశ్వర సంకల్పం అలా ఉందనుకోవటం. కానీ అది మాయ, ఇది మాయ. మాయలోంచి బయటికి రానివాడు, మాయను తట్టుకోలేని వాడు ఈశ్వర సాక్షాత్కారం ఎలా పొందుతాడు? మాయను, మాయ యొక్క వేగం తట్టుకోలేని వాడు, ప్రారంభం కొట్టిన దెబ్బలు తట్టుకోలేని వాడు మీకు ఈశ్వరుడు ఎలా, ఈశ్వరుని ఎలా పొందుతారు? ఒకేసారి మాయలో ఉండి ఇంకోసారి ఈశ్వరుని, మాయలోంచి మీరు బయటికి కలిగితే, బయటికి రాగలిగితే కదా ఈశ్వర దర్శనం. లేకపోతే ఈశ్వర దర్శనం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. జ్యోతిరామలింగ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, అది తమిళనాడులో చాలా, అది చాలా పేరు. ఆయనకి జ్యోతిరామలింగ స్వామి అని ఎందుకు పేరు ఇచ్చిందంటే, ఆయన శరీరం చనిపోయినప్పుడు శవంలో జ్యోతి అయిపోయింది. రమణ మహర్షి గారు శరీరం శవ అయినప్పుడు ఆకాశంలో ఏ జ్యోతి ప్రయాణం చేసిందని పుస్తకాల్లో చదువుతాం. రామలింగ స్వామి శరీరం జ్యోతి అయిపోయింది, ప్రాణం విడిచిపెట్టగానే ఆ శరీరం జ్యోతి అయిపోయింది. అంచేతని జ్యోతి రామలింగ స్వామి అంటారు. ఏమంటారనే ఆయన జ్యోతి రామరాయ, ఆయన ఏమన్నాడంటే, ఓ ఈశ్వరుడా, ఓ పరమేశ్వరుడా, నేను నిన్ను ఈ లోకానికి సంబంధించి ఏమి అడగటం లేదు, ఈ లోకానికి సంబంధించిన అడగటం లేదు, పరలోకానికి సంబంధించి కూడా ఏమి అడగటం, ఈ లోకానికి సంబంధించిన అడగటం లేదు, పరలోకి సంబంధించిన అడగటం లేదు. నేను ఏం అడుగుతున్నాను, నువ్వు ఒక్కడే నాకు కావాలని అడుగుతున్నాను. పోనీ అయ్యావయ్యా నీకు 10 కోరికలు ఉన్నాయి, ఈ 10 కోరికలను నేను ఎక్కడ తీర్చగలను, పోవా గెట్ అవుట్ అనొచ్చున్నావు. నాకు ఉన్నది ఒక్కటే కోరిక, నీకు 10 కోరికలు ఉన్నాయి, 10 కోరికలు ఉన్నాయి కాబట్టి ఈ కోరికలు నేను ఎక్కడ తీర్చగలను అయ్యా, గెట్ అవుట్ అని అంటే అనొచ్చి నేను 10 కోరికలు కోరటం లేదు కదా, ఒకటే కోరుకుంటున్నాను, నువ్వే నాకు కావాలి, నువ్వు తప్పించి నాకు ఏం అక్కర్లేదు. ఇది ఒకటేనా రెండా, ఒకటే. ఈ ఒక్క కోరిక నెరవేర్చు, రెండోది పోని అడగను. నేను 2 కోరికలు, 3 కోరికలు, 4 కోరికలు, నాకు ఉన్న కోరిక ఒకటే, నీకు ఒకటి. నీ ఇన్ని కోరికలు ఎవడో నేర్చుకు నెరవేర్చగలను అంటానికి ఒకటే కదా అడిగేది. నువ్వు తప్పించి నాకు అక్కర్లేదు, నువ్వు నాకు వస్తే నువ్వు నాకు లభిస్తే సరిపోతుంది, ఇతర చిల్లర మల్లెల కోరికలు నాకు లేనే లేవు అడగటాలి. ఈ మాట జ్యోతి రామలింగ స్వామి చెప్పాడు. ఈ మాట ఎవడు చెప్పాడు, తమిళ అంటే ఇతర రాష్ట్రాలకు పేరు తక్కువ తమిళనాడులో అందరికీ జ్యోతి రామలింగ స్వామి అంటే తమిళనాడులో అందరికీ తెలుసు. ఒకసారి రమణ మహర్షి గారు అన్నారు, అందరే మాకు డిగ్రీలు ఉన్నాయంటే మాకు డిగ్రీలు ఉన్నాయనుకుంటున్నారు, నాకు కూడా డిగ్రీ ఉందయ్యా అన్నారు. ఏమన్నారు, నా డిగ్రీ ఏంటంటే ఏమీ పని లేనివాడు. అందరూ మాకు డిగ్రీలు ఉన్నాయి, మాకు డిగ్రీలు అని ఉన్నాయనుకుంటున్నారు, నాకు కూడా ఒక డిగ్రీ ఉంది, నా డిగ్రీ ఏంటంటే ఏమీ పని లేనివాడు. అంటే జ్ఞాని, జ్ఞాని అంటే ఎవడు, చైతన్యం. జ్ఞాని అంటే చైతన్యం, అంటే అహం వృత్తి లేనివాడు, అహంకారం లేనివాడు, దేహ భావన లేనివాడు, చేసినా చెయ్యని వాడుతో సమానం. చేసినా జ్ఞాని అంటే చైతన్యం. చైతన్యం ఏం పని అంటే నేను దేహ ప్రారంభాన్ని గురించి ఆడిస్తుంది, కానీ ఆ చైతన్యానికి ఏమి పని లేదు. ఉడికి నీకు ఇది లోపల సాక్షిగా ఉంటుంది, నీ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తూ ఉంటుంది. నీకు అర్థమవుతుంది, ఏమీ పని లేనివాడు. ఇప్పుడు నీ ఆ పని చేయాలి, ఈ పని చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, మనసు నుంచి వచ్చింది, మీ సంకల్పాల నుంచి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ మీ మనస్సులోంచి వస్తాయి. ప్రేమ హృదయములోంచి వస్తుంది, కోరికలు మనస్సులోంచి వస్తాయి. మనకి ఎన్ని కోరికలు వచ్చినా మనసులోంచి వస్తాయి, ప్రేమ హృదయంలోంచి వస్తుంది, అది స్టాండర్డ్. కామం మనస్సులోంచి వస్తుంది, ప్రేమ హృదయంలోంచి ప్రేమ వస్తుంది. హృదయం వేరు, మనస్సు వేరు. తర్వాత మనస్సుతోడు కాకుండా హృదయంతో సాధన చేసిన వాడు తొందరగా ఒడ్డుకు వస్తాడు, హార్ట్ఫుల్గా చేసేవాడు తొందరగా ఒడ్డుకు వస్తాడు. ఏమీ పని లేనివాడు అంటే బ్రాహ్మ స్థితుడు. బ్రహ్మము పుట్టదు, బ్రహ్మము పుట్టదు, పెరగదు, చావదు, బ్రాహ్మస్థితి. అది ఎలా ఉండాలో అది దాని ఎందు ఈ ప్రపంచము, దేవుడు, దేవతలు, పుణ్యాలు, పాపాలు ఇవన్నీ కల్పితం. ఆ బ్రహ్మము ఎందే ఇవన్నీ కల్పితం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు. బ్రహ్మమును తెలుసుకు నీలో ఆ పని చేయాలి, ఈ పని చేయాలని బ్రహ్మం ఏం అనుకోదు. అది ఏమి అనుకోదు. బ్రహ్మముకి తాను తప్పించి ఇంకోటి తెలియనే తెలియదు. బ్రహ్మముకి తను తప్పించి రెండోది తెలియనే తెలియదు. అంతేగా అంతే వాళ్ళకి వాళ్ళ బ్రహ్మము చేతిలో అంటే ఈశ్వరుడు చేతిలో పనిముట్టుకున్నవాడు ఆ దేహాన్ని ఎలా నడిపిస్తారని నడుస్తాడు. కానీ ఇది చెయ్యాలి, ఆ పని చేయకూడదు, ఈ పని చెయ్యాలి, అది ఇది సాధించాలి, అది సాధించకూడదని ఇలాగ ఏమనుకోదు. చైతన్యం ఏమనుకోదు. బ్రహ్మము పొందినవాడు అలాగా ఏనుకో, కానీ బ్రహ్మము చేతిలో శరీరం పనిముట్టు కింద ఉంటుంది. అంచేది వాడు ఏదైనా చేసినా చెయ్యని వాడు చూసమ్మాను. అర్జున నువ్వు అహంకార రహిత స్థితిని పొంది, అజ్ఞాన రహిత స్థితిని పొంది, ఈ 3 లోకాలని కాల్ చేసిన నీకు పాపం లేదన్నాడు. ద్వైత భావం లేకుండా నీ 3 లోకాలని కాల్చి బూడిచ్చేసినా నీకు పాపం లేదు. అంటే ఎవడైతే అహంభావం లేని స్థితిని పొందాడో, అహంభావ రహిత స్థితిని పొందాడో వాడు పని చేసినా చేయని వాడితో సమానం. అంచేత రమణ మహర్షి గారు ఏమన్నారు, నాకు ఒక డిగ్రీ, మీకు అందరికీ డిగ్రీలు ఉన్నాయనుకుంటున్నారు, ఈ రమణ స్వామికి ఏమి డిగ్రీ లేదనుకుంటున్నారు, నాకు కూడా డిగ్రీ ఉంది, ఆ డిగ్రీ ఏంటంటే ఏమీ పని లేనివాడు. పని లేనివాడంటే మరి ఆయన కూడా పని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం కదా. వంట చేసేవాడు, ఎవరిని వస్తే గౌరవించేవాడు, పొయిట్రీ రాసేవాడు, మీరు అడిగితే ప్రశ్నలకి సమాధానాలు, ఇదంతా పనే కదా. అంటే చేసిన చెయ్యని వాడితో సమానమని ఆయన చేసిన అంటే అక్కడ మనస్తోడు చేసింది కాదు, అది అక్కడ మనస్తోడు చేసింది కాదు, ఈశ్వరుడు ఎలా ఆడిస్తే అలా ఆడాడు అంతే. నీకు అర్థం వచ్చిందా? అంచేది వాడు జ్ఞాని చేసినా అహం, మనం కూడా అంతే అహంభావం లేని స్థితి పొందిన తర్వాత మనం చేసినా చేయని వాళ్ళతో సమానం. అంచేత ఇవన్నీ పుణ్యాలు పాపాలు ఇవన్నీ మనస్సులో ఉన్నాయి, ఆ మనస్సును అతిక్రమిస్తే ఏమీ లేదు. తర్వాత ఇంకోటి అది సాధించాలి ఇది సాధించాలని జ్ఞానం ఏమో అనుకోవడం, అది తనకంటే ద్వితీయం లేదు జ్ఞానికి. అది సాధించాలి ఇది సాధించాలని జ్ఞాని తనకంటే భిన్నంగా ఏమీ కనపడదు. ఇంకా సాధించడం ఏముంటుంది దానికి? తనకంటే భిన్నంగా ఏదైనా ఉంటే సాధించడం, తనకంటే భిన్నంగా ఏమీ కనిపించినప్పుడు సాధించడం అంటూ ఏమీ లేదు. అంచేది వాళ్ళు బ్రాహ్మణ స్థితిలో ఈశ్వరుడి చేతిలో పనిముట్ల కింద ఉంటారు. అంతే అరుణాచలం వచ్చిన తర్వాత రమణ స్వామి చెప్పింది ఏంటంటే, నేను నాకు మోక్షాన్ని ఇమ్మని అలాగే ఏమి అడగలేదు. అప్పుడు మోక్షం పొందే వచ్చాడు, అడగవలసిన పనేమి లేదు. ఆత్మజ్ఞానం ఆత్మానుభవం చైతన్యానుభవం అమృతానుభవం పొందే వచ్చాడు. అంచేత అరుణాచలిస్తాడు అంటే ఓ తండ్రి అరుణాచలిస్తాడు అనుకోలేదు. ఓ తండ్రి నీ ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను, ఈ మనసుని దేహానికి నీకు అర్పిస్తున్నాను, ఈ మనసుని దేహాన్ని ఎలా ఉపయోగించుకుని నాకు అభ్యంతరం లేదని చెప్పాడు అంతే. అది ఏంటి శరణాగతి? అదేంటిది శరణాగతి? పూర్తి శరణాగతి పొందిన వాడికి కూడా మనస్సు అడిగిపోదు. పూర్తి శరణాగతి పొందిన వాడికి కూడా మనస్సు అణిగిపోతుంది. అంచేత నేను అంటాను చూడండి, మనం ఆ నేను అంటాను చూడండి, అంటే దేహగతమైన ఇప్పుడు మనం నేను అనేప్పటికీ ఏది స్ఫురిస్తాం? దేహం స్ఫురిస్తాం కదా. ఈ దేహగతమైన నేనులోంచి ఉపనిషత్తులు చెప్పిన, భగవద్గీత చెప్పిన, బైబిల్ చెప్పిన, ఖురాన్ చెప్పిన ఈ దేహగతమైన నేనులోంచి విడుదల పొందటమే అదే జ్ఞానం. మనం ఇప్పుడు దేహానికే పరమిత్యం ఉన్నాం. దేహం చనిపోతే చనిపోతుంది అనుకుంటున్నాం, దేహం పుడితే పుట్టింది అనుకుంటున్నాం, దేహం పుడితే పుట్టింది అనుకుంటున్నాం, దేహం చనిపోతే చనిపోతుంది అనుకున్నావు. అయితే నువ్వు దేహం అయితే నువ్వు పుట్టిన దేహం పుట్టిన మాట నిజమే. దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టావు, దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతావు. దేహం అయితే నువ్వు దేహం అసలు గాఢ నిద్రలోనే దేహంతో నీకు సంబంధం లేదు. నువ్వు గాఢ నిద్రలో నిద్రావస్థలో నీకు దేహంతో కానీ లోకంతో కానీ దేవుడితో కానీ పుణ్యపాపాలతో కానీ పూర్వజన్మలతో కానీ పునర్జన్మలతో కానీ చుట్టాలతో కానీ స్నేహితులతో కానీ దేనితో సంబంధం లేదు. ఎవరు ఎవరికి ఏది కారణం? ఇదెవరంటే మా సిస్టర్ అంటారు మీకు అర్థం, ఈరెవరంటే మా హస్బెండ్ అంటారు మీకు అర్థం, ఈరెవరంటే మా అత్తగారు అంటారు, ఈరెవరంటే మా అమ్మ అంటారు. ఇది సంబంధాలు ఉన్నాయి కదా, మానవ సంబంధాలు. ఈరెవరంటే మా ఆయన అంటారు మీకు అర్థం అవుతుందో. ఈరెవరంటే ఏదో బంధాలు ఉంటాయి కదా. ఎవరు ఎంత మనం కల్పించుకుని ఎవరు ఎవరికి ఏమి కారు ఇది రాసుకోండి, ఇది రాసుకోండి సరిపోతుంది. ఎవరు ఎవరికి ఏమి కారు ఇదంతా మనోకల్పిత. నీకు చైతన్యానుభవం వచ్చాక నీకు భర్త ఎవడు, పిల్లోడు ఎవడు, తమ్ముడెవడు, అన్నగారు ఎవడు, మరదలు ఎవరు, అత్తగారు ఎవరు, అమ్మగారు ఎవరు, ఇదంతా మనోకల్పితం. ఇదంతా మన యొక్క సంసారమే మనస్సు యొక్క కల్పితం. సంసారం అంతా మనస్సు యొక్క కల్పితే ఎవరు ఎవరికి ఏమీ కారు. ఇప్పుడు మా హస్బెండ్ అంటారు, మా హస్బెండ్ మా వైఫ్ అంటారు. చచ్చిపోతే ఏముంది? చచ్చిపోతే మీకు సంబంధం ఏంటి అసలు? చచ్చిపోతే సంబంధం ఏంటి ఒకరికొకరికి? లోపలన సర్గ వస్తువు తప్పించి అన్నీ కల్పించాలి, మానవ సంబంధాలన్నీ కూడా కల్పించాలి. అయితే నీకు నిజం కింద ఎందుకు అనిపిస్తాయంటే మాయది. నిజం కింద అన్నీ నిజమే కింద మనకు అనిపిస్తుంది కదా, ఇవన్నీ నిజం కింద అంటే మాయ ఎక్కడుంది? మనస్సులో ఉంది. మాయ ఎక్కడుంది? మనస్సులో ఉంది. అంచేత మనస్సుతోటి ఆలోచించేది, మనస్సుతోటి చూచేది, మనస్సుతోటి వినేది ఏది నిజం కాదు. జ్ఞానికి చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. రమణ మహర్షి గారిని ఎవరన్నా కాశీ వెళదాం, రామేశ్వరం వెళదాం రండి అనేవారు. అంటే ఆయన ఏమనేవారంటే నాకు భిన్నంగా ఏది కనపడదు, నాకు భిన్నంగా ఏది కనపడదు. చూసేది అబద్ధం, వినేది అబద్ధం, చూసేది అసత్యం, ఇంద్రియాలకి అందే విషయాలన్నీ అసత్యాలే. నువ్వు ఆలోచించే విషయాలు కూడా అసత్యాలే. ఈ స్నేహితులు అంటారు, స్నేహితులు అంటారు, విరోధులు అంటారు, ఇవన్నీ నిజం కాదు. వీళ్ళు స్నేహితులు అంటారు, వీళ్ళు ఈ విరోధులు స్నేహితులు అయిపోతూ ఉంటారు, ఈ స్నేహితులు విరోధులు అయిపోతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఈ అన్నిటికీ ఈ బంధువులు కూడా దీని శాస్త్రం ఏమని చెప్పానంటే, ఆడు నీకు శారీరక సంబంధాన్ని బట్టి మా మేనత్తని వాళ్ళని వీళ్ళని మా పెద్దమ్మ మా చిన్నమ్మ చిన్నమ్మ ఆ అమ్మ ఈ అమ్మ, నీకు అర్థమవుతుందంటే వీళ్ళు ఈ చుట్టరకాలు ఉంటుంది, చుట్టరకాలతో పిలుచుకుంటూ ఉంటారు కదా, చుట్టరకాలతోటి ఇవన్నీ పిలుచుకుంటూ అరే పిచ్చవాడా ఏమని చెప్పాడంటే శాస్త్రంలో, వాడు శారీరకంగా నీకు చుట్టాలి, శరీరాన్ని బట్టే చుట్టాలి, శరీరాన్ని బట్టే చుట్టాలి, ఈ మనసును బట్టే స్నేహాలు విరోధాలు. అది కాదు అయ్యా, అంత కూడా ఎందుకు నీకు, నీ క్షేమం కోరేవాడు ఎక్కడున్నా వాడే నీ చుట్టము, వాడే నీ స్నేహితులని చెప్పాను శాస్త్రం. ఎవడు చాణిక్యుడు చెప్పాడు, మహామేధవాడు, ఇది భక్తుడు చెప్పలేదు, చాణిక్యుడు చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు మన మేనత్తే మన క్షేమం కోరదు, ఎందుకు వచ్చిన చుట్టారు కాలం, మనం ఎప్పుడు పాడైపోతామని కనిపెట్టుకుని వాళ్ళు చుట్టారేంటి, మనం పాడైపోతే చూద్దామని కనిపెట్టుకున్న వాళ్ళు స్నేహితులు ఏంటి వాళ్ళు, ఎందుకురా పిచ్చోళ్ళరా, ఎందుకు వచ్చిన చుట్టాలో ఎందుకు వచ్చిన స్నేహాలు. అక్క చెల్లెలు ఉన్నారు, అక్క బాబు చెల్లెలు కూరదనుకోండి, చెల్లెలు బాబు అక్క కూరదని ఎందుకు వచ్చిన చుట్టారు కదా, ఎందుకు మోస్తావు నీ తలలో కూడాలండి అంటే వాడు ఏం చెప్పాడు, చాణిక్యుడు, చాణిక్యుడు ఏం చెప్పాడు, ఆడు మహామేధావుడు, ఆర్థిక శాస్త్రంలో కూడా చాలా గొప్పవాడు. ఇప్పుడు అది కదా, నీ మనస్సులైనా నీకు భాషింగ్ ఏమీ చేయలేకపోవచ్చు వాడు, అసలు మనస్సులైనా నీ శ్రేయస్సు నీ క్షేమం కోరని వాడు, వాడు నీ చుట్టము కాదు నీ స్నేహితుడు కాదు పొమ్మన్నాడు. అయితే నీ మాంగారు ఉన్నాడు అనుకోండి, సరే నీ మాంగారు నీ క్షేమం కోరాడు అనుకోండి, ఎందుకు వచ్చిన మాంగారు, ఎందుకు వచ్చి మాంగారు అంటే మాంగారే కదండి, ఎందుకు వచ్చిన అత్తగారులు, ఎందుకు వచ్చిన మీ తల్లి ఉందనుకో, మీ తల్లి వృధైపోరకుండా మీ క్షేమం కోరదు అనుకోండి, తల్లి ఏంటది, మీ తల్లి ఎవరు, మీ పెద్దళ్ళు ఎవరు, మీ మాంగారు ఎవరు, మీ ఆయన ఎవరు, మీ తమ్ముడు ఎవరు, మీ అన్నగారు ఎవరు, ఎవరికి ఏమీ కాదు. యేసుక్రీస్తు అంటాడు, హీ హూ వర్క్స్ ఆఫ్ గాడ్, ఎవరైతే హీ హూ డస్ ద వర్క్ ఆఫ్ గాడ్, హీ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్, ఈజ్ మై ఫాదర్, ఈజ్ మై షీజ్ మై మదర్, ఈజ్ మై బ్రదర్. మీకు అర్థమవుతుందా, ఎవరైతే దేవుడి పని చేస్తున్నారో, ఎవరైతే దేవుడు చెప్పిన పని చేస్తున్నారో వాడే నా చుట్టం, వాడే నా స్నేహితుడు, వాడే నా సోదరుడు, మిగతాడు నాతో నాకు సంబంధం లేదు పొమ్మన్నాడు యేసు. సైతాన్ పని చేసేవాళ్ళు నా చుట్టాలు ఎలా అవుతారు, దేవుడి పని చేసేవాళ్ళు నాకు చుట్టాలి, వాడే నాకు స్నేహితుడు, వాడే నాకు సోదరుడు. దేవుడి పని మానేసి దెయ్యాలు చేసే పని దెయ్యాలు తయారయ్యి దెయ్యాలు చేసే పనులు చేసేవాళ్ళు నా సోదరులు ఎలా అవుతారు. మీరు దేవుడు చేసే పని చేస్తున్నారా, దెయ్యాలు చేసే పని చేస్తున్నారా? ఈ హూ డస్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ మై ఫాదర్, ఈజ్ మై బ్రదర్, ఈజ్ మై ఫ్రెండ్. అదికే మీ చుట్టాలే వాళ్ళు మీ బాబు కోరరు, మీ స్నేహితులే మీ బాబు కోరరు. ఏమండి నీ బాగు కారు, ఎందుకు వచ్చిన చుట్టారు కాలే, ఎందుకు వచ్చిన స్నేహాలు వేసి తిరుగుతా ఉన్నాడు చాణిక్యుడు. ఈ చాణిక్యుడు భక్తుడు కాదు, చాలా తెలివైన వాడు, మహామేధావు, ఆర్థిక శాస్త్రం బాగా చదువుకున్నాడు. ఎందుకు వచ్చిన చుట్టారో, ఎందుకు వచ్చిన స్నేహం, మనస్సులైనా నీ క్షేమం కోరిన వాడు వేసి తిరుగుతావు నువ్వు, నీకేం బయట సాయం చేయ, మనసులోనే నువ్వు బాగుండాలని కోరుకోవాలి కదా. టైం వేస్ట్ చేసుకోకూడదు, మన కాలాన్ని పాడు చేసుకోకూడదు. అంటే కాలం కాలాన్ని పాడు చేసుకోకూడదు, మనం జాగ్రత్త సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని ఈశ్వరుడు కాలరూపంలో ఉన్నాడు, ఈశ్వరుడు ఎలా ఉన్నాడు కాలరూపంలో ఉన్నాడు. అంటే బాగా సద్వినియోగం చేసుకోవాలి, పరమేశ్వరుడి గురించి వింటూ ఉండాలి, పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. మీకు అర్థమవుతుంది, ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉండాలి, ఆయన గురించి మననం చేసుకోవాలి. ఈశ్వరుని తెలుసుకోవాలనే కాంక్ష ఎవరి సమక్షంలో వస్తుందో వాడి సమక్షం కోరుకుంటూ ఉండాలి, వాడు ఏ క్యాస్ట్ అయినా సరే. జ్ఞానికి మాటలు రచనలేంతికోయా, జ్ఞానికి రచనలతోటి పనే ఉంది, మాటలతోటి పనే ఉంది. ఇది మియర్ ప్రెజెన్స్ ఇది అన్నారు, అది సమక్షం చాలు. ఎందుకు ప్రసంగాలతోటి పని లేదు, రచనలతోటి పని లేదు, ఇది మియర్ ప్రెజెన్స్ ఇది అన్నారు. ఈ నీడ్ నట్ట మాటలతోటి కూడా పని లేదు. అయితే దేనికి బెంగలు వదిలేయండి ముందు, అది ఆవిడ చెప్పింది. మీకు ఎవరైనా బెంగలు ఉంటే చివరికి బరువులు కింద తయారవుతాయి, ఆ బెంగలు కూడా ముందు వదిలేయండి. ఎవరి గురించి బెంగ పెట్టుకోకూడదు వాళ్ళ గురించి నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు, ఎవరి గురించి దుఃఖపడకూడదు వాళ్ళ గురించి దుఃఖపడుతున్నావు, ఎవరి గురించి ఏడవకూడదు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు అర్జున అన్నాడు. ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తావు, దేని గురించి ఏడుస్తావు? ఏడవటానికి అర్థం అవ్వాలి కదా, ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళ గురించి? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కనిపెట్టుకున్న వాళ్ళతో, వాళ్ళు చచ్చిపోతానికి నువ్వు ఏడుస్తావంటి? నువ్వు ఎప్పుడు పాడైపోతావు అని చూడటానికి ఎదురు చూస్తాను, వాళ్ళు చచ్చిపోతానికి నువ్వు ఏడుస్తావంటే పిచ్చవాడా? నీకు ఎప్పుడు రాజ్యం పోతున్నారో కనిపెట్టుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు చచ్చిపోతున్నారు నువ్వు ఏడుస్తావంటి? ఈ ఒక్క వాక్యం గురించి పెట్టుకోండి ఆశ్చర్యం అండి. ఎవరి గురించి ఏడవకూడదు వాళ్ళ గురించి ఏడుస్తున్నావంటే అర్జున, ఎవరి గురించి బెంగ పెట్టుకోకూడదు వాళ్ళ గురించి బెంగ, ఇవన్నీ ఈ మాటలన్నీ మనకే వర్తిస్తాయి. అర్జున్ పెట్టుకుంటే ఆడు పెట్టేందుకని పేరు చేస్తున్నాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అర్జున్ ఏమో అడ్డు పెట్టుకుని మన లంపలు వాయించేస్తున్నాడు. నీ జోలికి రావటాలు కదా అర్జున్ కొడుతున్నా అన్నాడు, మనల్ని లంపలు వాయించేస్తున్నాడు. మళ్ళీ దెబ్బలన్నీ మనకే, అర్జున్ ఉరికే నిమిత్త మాత్రంగా ఉరికే బొమ్మ కింద ఎదురుకుండా పెట్టుకున్నాడు, కానీ ఈ లంపలు వాయించడాన్ని మనకే. ఎవడి గురించిరా మీరు బెంగ పెట్టుకుంటారంట, ఎవడి గురించి బెంగ పెట్టుకోవాలి ఆడు గురించి బెంగ పెట్టుకుంటారంటారా, ఎవడి గురించి దుఃఖపడకూడదు వాళ్ళ గురించి దుఃఖపడతాడంటే ఏడుస్తావు ఎందుకు? ఏడ్చాడు కదా మొదట కదా ఏడ్చాడు, ఎవరి గురించి ఏడవకూడదు వాళ్ళ గురించి ఏడుస్తావు. ఈ ఒక్క వాక్యం గుర్తుంటే మనకు చాలు. ఆళ్ళ మోస్తావండి, దేవుణ్ణి మానేసి హృదయంలో ఆళ్ళ మోస్తావంటే హృదయం, నీ దేవుణ్ణి హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వకుండా ఆళ్ళకి స్థానం ఇస్తావంటి భగవద్గీత తీసి చెప్పటం మానేసేదో చెబుతున్నాం. అంటే పనిలో కూడా ఎవరి పని, పనికాడ కూడా బద్ధకం ఉండకూడదు. పనికాడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అది, అంటే పని నొల్లుకోమని కాదు. మీ చేతిలో ఉన్న పని మిమ్మల్ని చేసుకోమని, అంతేకాని రోడ్డు మీద ఉన్న పని అంతా మిమ్మల్ని నొల్లుకోమని కాదు. అంటే దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఏ పని అయితే ఇక్కడ భగవంతుడు కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చేసుకోమరి. అంటే అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు, మరల వెళ్ళి యుద్ధం చేయమని కదా. అర్జునుడి ప్రారంభంలో యుద్ధం ఉంది కాబట్టి ఆయన యుద్ధం చేయమన్నాడు, అది మన ప్రారంభంలో మనం చేసుకునే పని ఇష్టంగా చేయమని చెప్పాడు. అది ఇష్టంగా చేయమని చెప్పాడు. శక్నోతి హైవయోడం ప్రాక్క శరీర ఇమోక్షణ క్రామ క్రోధోద్భవం వేగం సయుక్తస్య సుఖీ నరః. స్వాములు వారు చెబుతున్నారు. స్వాములు వారు ఏం చెబుతున్నారంటే, ఏరా అబ్బాయి నువ్వు సుఖపడరా, నువ్వు సుఖపడాలి. మోక్షం అంటే మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో వచ్చేస్తున్నా మీద పడిపోతున్నా అనుకుంటున్నారా బాబు? మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత దేవతలు వచ్చి అక్కడికే తీసిపోతారు అనుకుంటున్నావు? ఆ తీసుకున్న వాళ్ళు ఆ తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంచుతారని మళ్ళీ తీసుకొచ్చి తాండాల్లో పడేస్తారు. అది కాదురా మోక్షం అంటే. ఇప్పుడు మన అన్నం తింటున్నా ఉంటే చేతిలో ముద్ద, చేతికి ముద్ద ఎలా అందుతుందో నీకు మోక్షం ఇప్పుడు బతికుండగానే అందాలి రా అర్జున. చచ్చిన తర్వాత ఎక్కడ వెళ్తా, చచ్చిన తర్వాత ఎవడు చూడొచ్చాడు చేతికి? చేతికి ఇప్పుడు మీరు నా చేతిలో పండు పెట్టారనుకోండి, ఆ పండు నా చేతికి ఎలా అందుతుందో, చేతిలో అన్నం కలుపుకున్నప్పుడు నా చేతిలో ముద్ద ఎలా అందుతుందో, మోక్షం అలా అందాలి. ఇప్పుడే ఇప్పుడే హియర్, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడు ఎక్కడ నీకు మోక్షం. బతికుండగానే ఈ శరీరం శ్మశానానికి వెళ్ళక ముందే ఈ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడు మోక్షం అనే పండు నీకు అందాలి. మోక్షం అనే పండు నీకు అందాలి. అయితే ఎలా అందుతుంది? నీ శరీరం ఉండగానే నీ శరీరం శవం అవ్వక ముందే ఈ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే కోరిక కోపము భయము అసూయ ఇవన్నీ ఉద్రేకాలు కొన్నాడు. వీటిని ఎమోషన్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎమోషన్స్ అంటారు. ఐన్స్టీన్ అన్నాడు, సహజంగా మీకు మంచిదో చెడ్డది మీకు హృదయం తెలుస్తూ ఉంటుంది, మీకు హృదయం చెబుతూ ఉంటుంది. ఇది మంచేదో చెడ్డేదో మీ హృదయంలో స్ఫురి. మీరు ఏదైనా చెడ్డ పని చేస్తాను ఇది చెడ్డ పని అని మీ హృదయం చెబుతుంది. ఎవరినైనా చూసి అసూయపడతానంటే ఎందుకు రా, ఆళ్ళని అసూయపడితే నీకేమొస్తుంది? ఏదో నువ్వు చేసుకుని కృషి చేసుకో, ఆళ్ళని చూసి అసూయపడితే నీకేమొస్తుందని హృదయం చెబుతాను ఉంటుంది. నీ హృదయం పాఠాలు నీకు చెబుతూ ఉంటుంది. హృదయం సహజంగా చెప్పే విషయాన్ని వింటే చాలరా, మళ్ళీ రేషనల్ థింకింగ్ ఏకవాదం ఆ వాదాలు ఈ వాదాలు ఎదురు తిరుగుతానంటరా? ఈ లాజిక్లు ఇవన్నీ ఎందుకు? నీ హృదయం ఎలా చెబుతుందో ఇది మంచిది చెడ్డని హృదయం చెబుతా ఉంటుంది. మనం తప్పు చేస్తాను ఈ తప్పని నీ హృదయమే చెబుతుంది. దీని పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు, ప్లేటర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏమి లాజిక్ ఏం అక్కర్లేదు. నీకు అర్థమవుతా, తలకాయ కూడా ఉపయోగించక్కర్లేదు. నీకు శిరస్తుంది, నీకు నీకు తలకాయ ఒకటి ఉంది. ఆ తలకాయ ఎప్పుడు, ఆ తలకాయ ఎప్పుడు నీ హృదయంలో నా వాణి నీకు వినపడకపోతే నీకు తలకాయ కాదు. నీలైతే నీకు తలకాయ చూడే పని ముందరా? నీ తలకాయ ఒక రకంగా ఉంటుందా? ఎందుకురా ఈ తలకాయ? నీ హృదయంలో చెప్పడం లేదా? నీ హృదయం నీకు చెప్పటం లేదా? నీ హృదయంలో నీ హృదయం మనం ఏదైనా పొరపాటు చేస్తాను, ఇది పొరపాటు, ఇది రైట్, ఇది న్యాయం చేశాను, ఇక్కడ అన్యాయం చేశాను, నీ హృదయమే చెబుతుంది కదా. నీ హృదయం చెబుతుంటే పెద్ద హేతువాదాలు అయ్యేది లాజిక్లు ఎందుకురా నీకు తలకాయ కూడా? హృదయం చెప్పేది నీకు అర్థమైపోతే హృదయం చెప్పేది నీకు వినపడకపోతే తలకాయ కూడా కాదు, లేకపోతే ఎందుకురా తలకాయ అన్నాడు. నీకు హృదయం చెబటం లేదు మీకు. ఇక్కడ మాటలు అక్కడక్కడ మాటలు ఇక్కడ చాలు చేసి చెబుతున్నారు అనుకోండి, ఉదాహరణకి అది పొరపాటు. మీ హృదయం చెబుతారు, మీ హృదయం చెబుతూనే ఉంటుంది. కానీ మీరు ఎందుకు చెబుతారంటే అలవాటు యొక్క వేగాన్ని బట్టి చెప్పేస్తూ ఉంటారు. ఎలా చెబుతారు ఇది? అలవాటు యొక్క వేగం. అంచేది మీరు ఈ హృదయం చెప్పినట్టు వింటే మీకు చాలా మటుకు అజ్ఞానం పోతున్నారు. ఐన్స్టీన్ ఐన్స్టీన్ భక్తులు కాదు, లెక్కల్లో ఫిజిక్స్లో మహామేధావి. ఇంతవరకు సృష్టి ప్రారంభమయ్యాక మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో ఇంత వాడు రాలేదు. ఆయన మహాజ్ఞానని మహామేధావుని ఆయనకి తెలియదు. ఆయన మహాజ్ఞానని మహామేధావుని కూడా ఆయనకి తెలియదు. దీని ఇంట్యూషన్ అంటారు. నీ హృదయం నీకు పాఠాలు చెబుతుంది, నువ్వు వినగలగాలి. నీ హృదయం చెప్పేది నీకు వినపట్టం లేదు, వినపడపోతే తలకాయ, లేకపోతే నీకు తలకాయ కూడా అక్కర్లేదు. ఈ తలకాయ ఏం చేస్తుందంటే, ఉదాహరణకి నీ అత్తగారిని మీరు చూడాలనుకోండి, అది మీ ధర్మం అనుకోండి, మీకు ఆరోగ్యం అని చెప్పి చూడవచ్చు, లేదా మనిషిని పెట్టి చూడవచ్చు. నీకు ఉదాహరణ చేయాలి. అదే మీ హృదయం మీకు చెబుతూ ఉంటుంది, ఏదో చూద్దాం పచ్చుకున్నంత కాలం అని, ఓపుకున్నంత కాలం చూద్దాం అనిపిస్తుంది. అది మీ తలకాయ మీకు చోట ఇస్తున్నది అనుకోండి, అది ఎందుకు ఎందుకు ఇష్టం లేదు ఏదైనా చెప్పడానికి తలకాయ ఉపయోగపడుతుందంటాడు ఆయన ఇష్టం. అది మీరు బాగా ఫాలో అవుతున్నారు హృదయానికి తలకాయకనే. ఇప్పుడు ఈ పని చెయ్యాలి అని హృదయం చెబుతుంది, అది తప్పించుకోవడానికి చూస్తారనుకోండి మీరు, ఆ తప్పించుకోవడానికి చూసినప్పుడు ఈ తలకాయ బోళ్ళంత రేదని చెప్పేస్తుంది. ఇది కోర్టులో పనికి వస్తుంది కానీ దేవుడి దగ్గర ఎక్కడ పనికి వస్తుందా అంటాడు ఆయన ఇష్టం. కోర్టులో పనికి వస్తుంది, కోర్టులో జడ్జి గారి ఇంటే వచ్చింది, దేవుడి దగ్గర ఎక్కడ పని వస్తుంది? నీ తలకాయ ఏం చేస్తుందంటే నీ పాడే ఈ లక్షణాలు కూడా చెబుతూ ఉంటుంది. జడ్జిగా నీకు హృదయం లేదా? నీకు హృదయం లేదా? హృదయంలోంచి ప్రేమ తప్పించి, తత్వం తప్పించి, శాంతి తప్పించి ఏమి రాదు. ఈ తలకాయలోంచి అశాంతి వస్తుంది, తలకాయలోంచి లాజిక్లన్నీ వస్తాయి. ఇది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లు అనేవి ఎక్కడొస్తాయంటే మీకు ఇష్టం లేనిది మాకు ఫలా అంచేది. ఒక మంచి పని కూడా మీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదో కల్పించి చెప్పడానికి మీ తలకాయ ఉపయోగపడుతుంది. అది ఎంత వండర్ఫుల్గా చెప్పాడు ఆయన. ఇష్టం భక్తుడు కాదు, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, గ్రేటెస్ట్ ఫిజిషియన్, ఫిజిస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫిజిషియన్. నీ తలకాయ పాడవటానికి ఉపయోగించుకుంటున్నారు ఎందుకురా? తలకాయ మీరు ముందే ఏదో చెడ్డ చేయాలనుకుంటారనుకోండి, అది హృదయం చెబుతుంది. ఆ చెడ్డ చేయడానికి ఆర్గ్యుమెంట్ తయారు చేసుకుంటున్నారు, తయారు ఇతరులను నమ్మించడానికి ఈ మాట్లాడే మీ తలకాయ చెబుతుంది. అందుకే ఉపయోగపడుతుంది తలకాయ, మీరు పాడవటానికి ఉపయోగపడుతున్నారు. పైగా దానికి పెద్ద పెద్ద పేర్లు, రేషనల్ థింకింగ్, యోచువాదం, దానికి పెద్ద పెద్ద పేర్లు, దానికి నాజూగా దానికి ఇస్త్రీ బట్టలు తొడగటం. దానికి ఎక్కడన్నా ఇప్పుడు ఇంతకి ఎవరంటాడంటే మోక్షం ఇప్పుడు అందాలరా అర్జున, ఈ చచ్చిపోయిన తర్వాత గొడవలు ఇక్కడ ఏమి ఎత్తక నువ్వు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఏ ఆ లోకానికి వెళ్ళిపోతాం, ఈ లోకం, అక్కడ గేదెనిచ్చాం, ఇక్కడ ఆవునిచ్చాం, ఇక్కడ కోతినిచ్చాం, ఈ గొడవలు ఆ గొడవలు వదిలే. ఒకవేళ నిజమైతే ఆవునిచ్చాం మంచి లోకాలకి వెళ్తావు, వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తావు? తాడినాడు వచ్చేయాలి నువ్వు. ఇవన్నీ వెళ్తాడో రావటాలు తప్పది, ఏ వెళ్తాడో రావటాలు తప్పది. మీరు మంచి పనులు చేస్తారంటే మంచి పనులే గమ్యం కాదు, మంచి పనుల వల్ల మీ హృదయం పరిశుద్ధం అవ్వాలి, ఇక్కడ జ్ఞానోదయం అవ్వాలి. అక్కడ పనే కాదు ముఖ్యం, ఆ పని వల్ల మీకు చిత్తశుద్ధి కలవాలి, ఇక్కడ జ్ఞానోదయం అవ్వాలి. అంతేకాని మంచి పని అంటే ఏదో మంచి పని చేస్తే మీరు చొరకబోతా వెళ్ళొచ్చు, అక్కడ భోగాలు అనిపిస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు కదా. అవన్నీ నిలబడేది కాదు, ఇవన్నీ అశాశ్వతాలు, ఇదంతా మాయే, ఇదంతా మాయే. భగవాన్ అంటారు, ఒకవేళ నువ్వు చనిపోయాక మంచి లోకాలకు వెళ్ళినామా, నువ్వు చచ్చిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేసి వెళుతున్నాడో అక్కడికి వీడంత నిజం, అక్కడ నువ్వు అనిపించే భోగాలు కూడా అంతే నిజం. చచ్చిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. ఇవన్నీ మాయ లోకాలు, ఉన్నది ఒక్కటే, సత్యము ఒకటిగానే ఉంటుంది. అది హృదయంలో ఉంది, సజీవముగా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్, నీ కోసం ఎదురు చూస్తుంది. దాన్ని తెలియబడే వరకు, అది నీకు తెలియబడే వరకు దాన్ని నువ్వు తెలుసుకోలేవు. దాని దయ వల్ల అది నీకు తెలియబడాలి. అది తెలుసుకునే వరకు నీకు సుఖము లేదు, శాంతి లేదు, ఆనందము లేదు. ఎక్కడైతే బ్రహ్మం ఉందో బ్రాహ్మ అక్కడ అది నీకు అనుభవంలోకి. ఇప్పుడు దేహం నీకు అనుభవంలో ఎలా ఉందో, మనస్సు నీకు అనుభవంలో ఎలాగ ఉందో, నీ ఇష్టాలు అయిష్టాలు, రాగాలు ద్వేషాలు, కోపాలు తాపాలు నీ అనుభవంలో ఎలా ఉన్నాయో, లోపల ఉన్న వస్తువు అలా అనుభవంలోకి చేతికి అందాలి అర్జున. ఎప్పుడే చచ్చిపోయిన తర్వాత కదా ఇప్పుడే అందాలి. నీకు చేతితో ముద్ద మనం పట్టుకున్నట్టు, చేతితో పండు పట్టుకున్నట్టు, ఎలా చేతితో అలా ఎప్పుడు అందాలి, నీకు ఇక్కడే అందాలి చనిపోయిన తర్వాత కదవయ్యా. అయితే ఏంటి, నువ్వు ఆ కోరిక యొక్క వేగం, ఆ కోపం యొక్క వేగం, ఆ ద్వేషం యొక్క వేగం, భయం యొక్క వేగం, నీ భయము నీ సుఖానికి అడ్డొస్తున్నాను. నువ్వు డబ్బు పెట్టి, అర్జున డబ్బు పెట్టి నీ గౌరవాలను పెట్టి భోగాలు కొనుక్కోగలవు, కానీ సుఖాన్ని కొనుక్కోలేవు అర్జున. ఒక 50 లక్షల కారు కొనుక్కుంటారు, పోయి 50 అంతస్తులు మేడ కట్టుకుంటారు, నీకు అర్థం వచ్చింది, గొప్ప గొప్ప పరుపులు కొనుక్కుంటారు, ఎన్నో కొనుక్కుంటారు డబ్బు పెట్టి. డబ్బు పెట్టి కళ్ళు జిగేలు 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 మరి భోగాలు కొనుక్కోవచ్చు. మీరు డబ్బు పెట్టి సుఖాన్ని శాంతిని ఎవడో కొనుక్కోలేడు అర్జున. డబ్బు పెట్టి కొనుక్కునేది శాంతి కాదు, డబ్బు పెట్టి కొనుక్కునేది సుఖం కాదు. అంటే డబ్బు వల్ల పర్చేజ్ చేసేది కాదు, నీకు కావాల్సిందే మంచి మంచి మంచాలు కొనుక్కోవచ్చు, ఒక మేడ కట్టుకోవచ్చు, నీకు అర్థమవుతుంది, గొప్ప గొప్ప భోగాలు అనిపించవచ్చు డబ్బు ఉంటే, కానీ సుఖాన్ని కొనుక్కోలేవు, శాంతిని కొనుక్కోలేవు అర్జున. అంటే ఇప్పుడు ఏం చేయలేదు, వాటికి వేగం తగ్గించుకో, నీ కోపం యొక్క వేగం తగ్గదు, కోరిక యొక్క వేగం తగ్గదు, నీ తర్వాత అసూయ యొక్క వేగం తగ్గదు. భయపడద్దని ఎందుకు చెబుతున్నానంటే, భయం నీ సుఖానికి అడ్డు, కోపం నీ సుఖానికి అడ్డు, నీ సుఖానికి అడ్డొచ్చేస్తున్నాయి, నీ కోపం అడ్డొచ్చేస్తుంది, నీ భయం అడ్డొచ్చేస్తుంది, నీ అసూయ అంచు అడ్డొచ్చేస్తుంది, నీ సుఖానికి అడ్డుపడుతున్నాయి కాబట్టి తొలగించుకోమని చెబుతున్నాను. ఇవన్నీ తొలగించుకోవాలి, తొలగించుకుంటే అప్పుడు సుఖపడతావు అర్జున, అప్పుడు సుఖపడతావు అర్జున. అది శరీరాన్ని విడిచిపెట్టకముందే వాటి వేగాన్ని తగ్గించుకోవాలి. ఏది రాగద్వేషాల యొక్క వేగాన్ని, కామక్రోధాల యొక్క వేగాన్ని శరీరం విడిచిపెట్టకముందే తగ్గించుకోవాలి. మాకు పాలకుల్లో పూర్వం కానీ ప్రిన్సిపల్గా చేశారు, దానికి మాకు స్నేహం, ప్రతివారం ఆదివారం వస్తూ ఉండవాడు జున్ను. ఆ మధ్యన పెద్దవాళ్ళు ఏదో రిటైర్ అయిపోయారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, ఏదో ఒంటరిగా కూర్చున్నప్పుడు అన్నారు, ఏదో మీటింగ్కి వచ్చారు, తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు అన్నారు, ఏదో రాస్తున్నామండి, ఏదో చెబుతున్నాం, అందరూ ప్రిన్సిపల్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అంటారు, ఏదో ఎక్కడికి నడిచే గౌరవంగానే చూస్తున్నారు అండి, ఎక్కడికైనా కామక్రోధాలు ఏం తగ్గలేదు అన్నారు. ఎందుకు వచ్చింది గౌరవాలండి, ఎక్కడికి వెళ్తారు, సభలో దండలేస్తారు, ఎందుకు వచ్చింది దండలండి, మనసులో ఏమి కామక్రోధాలు తగ్గలేదని తెలుస్తుంది. ఆ ఎమోషన్స్ ఏమి తగ్గలేదు, అక్కడ తగ్గేందుకండి, అందరూ బాగున్నారు, కూతుళ్ళు బాగున్నారు, అల్లుళ్ళు బాగున్నారు, కొడుకులు బాగున్నారు, కోడళ్ళు బాగున్నారు, దానివల్ల నాకు సంతోషం వస్తుంది, సంతోషపడకూడదని తెలుస్తుంది కానీ సంతోషం వచ్చేస్తున్నారు. వాళ్ళు బాగుంటే నీకు సంతోషం ఏంటి అంటే, వాళ్ళతో అనుబంధం ఉన్నదే కదా నీకు, వాళ్ళు బాగోపోతే నీకు దుఃఖం వస్తుంది, వాళ్ళు బాగుంటే నీకు సంతోషం వస్తుంది, వాళ్ళు బాగోపోతే ఏమొస్తుంది దుఃఖం, ఈ రెండు అట్ల మధ్య నువ్వు నలిగిపోతున్నావు కదా, నీకు మోక్షం ఏంటది. ఎవడైతే నీకు అర్థమవుతుంది, నీ వాళ్ళందరూ బాగున్నారు అనుకోండి, ఆయన అదే అన్నారు, మా వాళ్ళందరూ బాగున్నారు సంతోషం వస్తుంది, రేపు పొద్దున ఒకళ్ళు బాగుంటారు అనుకోండి మళ్ళీ దుఃఖం వస్తుంది కదా, ఈ సంతోషాన్ని దుఃఖాన్ని తట్టుకోదని నాకు మోక్షమా, వీళ్ళు పచ్చగా ఉన్నారు రేపు బాగోపోవచ్చు చెప్పలేం కదండి, పరిస్థితులు చెప్పలేము, రేపు వాళ్ళకి అనారోగ్యం రావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, లేదా సంఘంలో కుటుంబాల్లో పేచీలు రావచ్చు, సాంఘిక పరమైన పేచీలు రావచ్చు. ఇప్పుడు ఎవరైనా థింక్ ఫర్ సొసైటీ, సొసైటీ వర్క్ ఫర్ ది సొసైటీ, ఎంతో కొంత నీకు అవకాశాలు బాగుంటే సమాజం గురించి కొంత ఆలోచించండి, సమాజం గురించి కొంత పని చేయండి, థింక్ ఫర్ ది సొసైటీ వర్క్ ఫర్ ది సొసైటీ. మీ పరిస్థితులు బాగుంటే, మీ కుటుంబ పరిస్థితులు బాగుంటే మీ కుటుంబ పని పోను, మీ గురించి మీరు ఎలా ఆలోచించుకుంటున్నారు కొంత సమాజం గురించి ఆలోచించండి, థింక్ ఫర్ ది పీపుల్, థింక్ ఫర్ ది సొసైటీ అండ్ వర్క్ ఫర్ ది సొసైటీ. ఎంత కొంత సమాజానికి మీరు చేయగలిగింది ఏదో చేయండి, కొంత వర్క్ చేయండి. ఇంట్లో నోరు నొప్పి కానీ మీకు నోరు నొప్పి లేదు కదా, ఎవడైతే చెడుతున్నాడో వాడికి నోరు నొప్పి కానీ మీకేమి నోరు నొప్పి లేదు కదా, నీకు లాభం ఏంటంటే, నీకు లాభం నీ లోపల ఏదైనా వ్యక్తి భావం ఉందనుకోండి, మనం చాలా పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం, గర్వం లోపల ఎక్కడో దాక్కుందనుకోండి, అదీనికి పెట్టేటికి అయిపోయినట్టు ఈ చిట్లు, ఆ చిట్లు ఏం చేస్తాయండి, మీ హృదయంలోకి వెళ్ళి ఆ గర్వం, మీలోని గర్వాన్ని పీల్చేస్తాయి. ఏ కారణం లేకుండా చిట్నా ఏంటి, అది ఒక రకంగా మీ అజ్ఞానం పోవడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండా మీ అజ్ఞానం పోవడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు అవటానికి చెడ్డ వాళ్ళు కూడా అవసరమే అన్నాడు సమాజంలో. మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు అవటానికి చెడ్డవాళ్ళ యొక్క అవసరం కూడా ఉంది లోకానికి. పాండవుల యొక్క గొప్పతనం తెలియటానికి కౌరవులు అక్కడ ఉండవలసి వచ్చింది. రాముడి యొక్క ఔన్నత్యం తెలియటానికి ఒక రావణాసురుడు కావలసి వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు అవటానికి కొంత చెడ్డవాళ్ళ పాత్ర కూడా సమాజంలో ఉంటుంది. ఇదంతా ప్రకృతి మాటలు. మరి అని మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మీరేం కంగారు పడిపోక్కర్లేదు. మీరు కంగారు పడిపోయి ఏంటి మనల్ని అందరూ తిట్టేస్తున్నారు, మన అందరిని విమర్శించేస్తున్నారు అలా అనుకోక్కర్లేదు. మీరు మనసు, మీరు భగవంతుడితో మానసిక అనుబంధం పెట్టుకోండి. అది ఏమనుబంధం ఉండాలి, మానసిక అనుబంధం ఉండాలి. భగవంతుడితో ఎప్పుడైతే మానసిక అనుబంధం ఉందో ఆ రోజుకి ఆ రోజు పవిత్రులు అవుతూ ఉంటారు, ఆ రోజుకి ఆ రోజు పవిత్రులు అవుతూ ఉంటారు. అయితే వాటిని వేగం తగ్గించుకో. నీకు సుఖం కావాలా, శాంతి కావాలా, నువ్వు డబ్బు పెట్టి కొనుక్కోలేవు, బంగారం పెట్టి కొనుక్కోలేవు, ఓట్లు వల్ల కొనుక్కోలేవు, నోట్ల వల్ల కొనుక్కోలేవు. నువ్వు ఈ గుణాల యొక్క, దుర్గుణాల యొక్క వేగం, దురాలోచనల యొక్క ఆగం, దుష్టాలోచనల యొక్క వేగం తగ్గించుకో అర్జున. అప్పుడు నీకు సుఖం తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది. కొందరికి దుష్టాలోచనలు వస్తాయి. ఏం ఆలోచనలు వస్తాయి, దుష్ట ఆలోచనలు వస్తాయి. అవి పూర్వం మీద అలవాటును బట్టి వస్తాయి. ఆ గొడవలంచి కనుక మనకు ఉన్నాయా లేదా, ఉంటే తగ్గించుకోవటం. నువ్వు మన శరీరంలో రోగం ప్రవేశించడానికి చాణిక్యుడు అంటాడు, చుట్టాలు చుట్టాలు ఏంటి రాలేదు, ఆ చుట్టాలు నీకు ఏం ఉపయోగపడరు, నీకు క్షేమం ఉపయోగపడక నీకు క్షేమం కూడా కోరదు అనుకో. ఆ చుట్టాలను వేసి తిరుగుతానంటారు పెచ్చోడా, నీ దగ్గర చుట్టాలు అయితే మాటగా ఆ వేసి తిరుగుతానంటే, శరీరానికి ఒక రోగం వచ్చిందనుకో, శరీరానికి రోగం వస్తే నా శరీరానికి రోగం వచ్చింది, నా శరీరానికి రోగం వచ్చింది అని నువ్వేం కంగారు పడకుండా ఉంటున్నావా. ఇంకో శరీరం, నీ శరీరానికి రోగం వచ్చింది, నా శరీరం కాదు అని నువ్వు ఊరుకుంటున్నావా. అలాగే నీ శరీరంలో రోగాన్ని బయటికి గెంచేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, నీ చుట్టాల విషయంలో అలా ఉంది అన్నాడు చాణక్యుడు. ఇవి మన శరీరానికి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, నా శరీరానికి వచ్చింది కదా రోగం అని నువ్వు హాయిగా కూర్చున్నావు, అబ్బో రోగం వచ్చేసినాడు, ఆ రోగాన్ని, ఆ రోగాన్ని బయటికి పంపేయడానికి ఎలా నువ్వు చెప్పబడుతున్నావు. అలా నీకు ఎంత బంధువులైనా వాళ్ళు కనీసం మనసులో కూడా నీ క్షేమం కోరటాన్ని కోరకపోతే వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు దూరముగా ఉండవు. అంటే విరోధాలు పెట్టుకున్నా కాదు, దూరముగా ఉండాలి. ఎవరు చెప్పాడు ఇది, ఎవడో చెప్పాడు, ఇంతకుముందు చెప్పాడు చాణక్యుడు. భక్తుడికి అది మాటలు చెప్పింది చాణక్యుడు. నీ శరీరంలోనూ రోగాన్ని ఏ విధంగా అయితే నువ్వు లక్ష్య పెట్టుకుంటావో, నీకు నీకు ఉపయోగపడినటువంటి ఈ బంధువుల విషయంలో కూడా, స్నేహితుల విషయం కూడా అలా జాగ్రత్తగా ఉండు. కొంతమంది కేవలం కాలక్షేపం బంధువులు, కాలక్షేపం స్నేహితులు, టైం కిల్లర్స్ అని వాళ్ళు ఎందుకు బతుకురారు, టైం కిల్లర్స్ అంటారు. మీరు సాధన చేసుకుంటే జరగొట్టడానికి ఉపయోగపడతారు కానీ అంతకంటే ఏమీ ఉపయోగపడదు. ఇప్పుడు శాస్త్రు యాడు యుక్తుడు, యుక్తుడంటే నిగ్రహం గలవాడు. యుక్తుడంటే ఏంటి, నిగ్రహం. ఇప్పుడు నిగ్రహం గలవాడు, సహనం గలవాడు తాత్కాలికంగా ఓడిపోయినట్టు ఉంటుంది, కానీ లాంగ్ రన్లో వాళ్లే విజయం సాధిస్తారు. ఎవరికైతే సహనం ఉందో, ఎవరికైతే నిగ్రహం ఉందో తాత్కాలికంగా ఓడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మీరు పరుగు పందు పూర్తి అయినప్పటికీ వాళ్లే విజయం సంపాదిస్తారు. అయితే అక్కడ నువ్వు సుఖపడాలంటే అలా చేయి. ఎప్పుడు శరీర విమోక్షణ, శరీరం విడిచిపెట్టకముందే పైగా ఎలా ఉంటాయంటే, ఈ కామక్రోధాల వేగం నిగ్రహించడం కష్టమే. నిగ్రహించడం అంటే పూర్వజన్మల వేగాన్ని బట్టి అలా వస్తుంది. అంటే పూర్వపుణ్యం ఉంటే మీ ప్రయత్నం తొందరగా ఫలిస్తుంది, పూర్వపుణ్యం లేకపోతే తొందరగా మీ ప్రయత్నం ఫలించదు. అయినా ప్రయత్నం మానకూడదు, ప్రయత్నం మానకూడదు. అది శరీరం ఉండగానే నువ్వు మోక్షాన్ని చేతికి వస్తువు ఎలా అందుతుందో అలాగే నీ శరీరం పడిపోకముందే ఆ మోక్ష స్థితి అందాలి అర్జున. అది నేర్చుకో. చచ్చిపోయిన తర్వాత కాదు, ఇప్పుడు బతికుండగానే ఉండాలి. మోక్ష సుఖం, మోక్ష శాంతి, ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం ఇప్పుడు బతికుండగానే ఉండాలి. అంటే ఎక్కడ మనస్సు నశించిందో, ఎక్కడ అహంవృత్తి నశించిందో, ఎక్కడ మనస్సు నశించిందో. ఒకసారి నరసింహస్వామి గారు అన్నారు భగవంతుడి, ఇంకా అన్ని గొడవలు హృదయంలో ఉన్నాయి, అహంకారం హృదయంలో ఉంది, దేవుడు హృదయంలో ఉన్నాడు, జ్ఞానం హృదయంలో, అన్ని గొడవలు హృదయం అని నరసింహస్వామి గారు అన్నారు. దీవి నరసింహస్వామి గారు అని చాలా పెద్ద ఆయన, ఎమ్మెల్సీలు పార్లమెంట్ మెంబర్లు అవి చేసిన వాడు ఆయన. ఆయన ఆ వాస ఆయనకు ఒకసారి ఆయన ఈ శారమును వదిలేశాడు, లాదంతా వదిలేశాడు. తర్వాత ఎప్పుడు ఉపాసిని మహారాజు దగ్గర అక్కడ ఉంటాడు, సిరిడి దగ్గర ఉంది ఉపాసిని మహారాజు ఆశ్రమం ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళాడు ఒకసారి. ఉపాసిని మహారాజుకి అప్పుడు ఏదో కోర్టులో దావాలు జరుగుతున్నాయి. ఆ పూర్వం వాసన ఎలా ఉంటుందని, ఈ పెద్ద ప్లేటర్నా, ఈ కష్టాలు పడిపోతున్నా ఉండమేమో, ఈ ప్లేటర్ మాకు ఏదో ఆశ్రమం గురి గొడవలు ఎక్కువగా ఉన్నాయంటే, మీరేం కడగ మీరేం కంగారు పడకండి అని కోర్టు వేసేసుకున్నాడు. 20 ఏళ్ళ కింద కోటి తీసి అవసరం పడండి, మళ్ళీ కోర్టు వేసేసుకున్నాడు. అలాగా కోర్టు ఎప్పుడు వాయిదా వేస్తే అప్పుడు వెళ్ళి ఆయన ఉపాసిని మహారాజు కేసు సంవత్సరం వాదించి నెగ్గించాడు. ఈ డబ్బుల కోసం చేశాడంటే డబ్బుల కోసం చేశాడు, ఆయనకి ఏదో అన్యాయం జరిగింది న్యాయం చేయడం కోసం సంవత్సరం 20 సంవత్సరాల కింద వదిలేసిన కోర్టు తర్వాత చేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తికి న్యాయం చేయటానికి ఆయన అన్నాడు. ఇంకా అన్ని హృదయం కూడానండి, అహంకార హృదయంలో ఉందంటారు, దేవుడు హృదయంలో ఉన్నాడు అంటారు, అన్ని అంటే అది వృత్తి అంటే మన నేను అనే తలంపు. ఇప్పుడు మనం నేరు అంటాం కదా, ఆ నేరు అనే తలంపు ఎక్కడైతే ఏ హృదయంలో ఆత్మ ఉందో, ఏ హృదయంలో అయితే దేవుడు ఉన్నాడో అక్కడి నుంచి వస్తాం. సముద్రంలో బుడగ ఎక్కడి నుంచి వస్తాం, సముద్రంలో వస్తుంది. అదే బుడగ సముద్రం నుంచి వస్తాను కానీ బుడగ సముద్రం కాదు. అలాగే నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలో నుంచి వస్తుంది, సముద్రంలో అక్కడి నుంచి వస్తుంది, ఆ జ్ఞాన గంగలో నుంచి వస్తాం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి వస్తాం హృదయంలో తలంపు. అయితే ఈ నేననే తలంపును నువ్వు ప్రశ్నించుకుంటూ వెనక్కి గెండితే అది ఎక్కడ ఉదయిస్తుంది, నీ హృదయంలోనే ఉదయిస్తాను. తన ఆ నేననే తలంపు మూలాన్ని, ఆ తలంపు యొక్క మూలాన్ని ఆ తలంపు చూడగానే చనిపోతుంది, అంటే బుడగ అణిగిపోయినట్టు. అది అప్పుడు నువ్వు పోవయ్యా, దేహగతమైన నేను పోతావు, దేహగతమైన నేను పోతున్నా, అంతర వ్యాపించిన నేను నీకు అనుభవంలోకి వస్తుంది. చావు పుట్టుకలతో సంబంధం కూడా నేను నీకు అనుభవంలోకి వస్తుంది. అమృతానుభూనే కాదు, చైతన్యానుభూనికి అనుభవంలోకి వస్తుంది. చైతన్యం అనుభవంలో ఉంటుంది, ఆనందం అనుభవంలో ఉంటుంది, శాంతి అనుభవంలో ఉంటుంది, చావు పుట్టుకలతో సంబంధం లేని స్థితి అనుభవంలో ఉంటుంది, అన్ని అనుభవాలు ఉంటాయి. కానీ నేననే తలం పక్కన ఉండదని కంగారు పడకు, ఆనందాన్ని అనుభవంలో నీకు ఉంటూనే ఉంటుంది. చైతన్య అనుభవం అంటే ఎప్పుడైనా మీకు మోక్షం వచ్చాక తెలియాలి కదా, మరి వృత్తులు వస్తాయి. వృత్తి తెలియటం కోసం మోక్షం ఎలా ఉంటుందంటే, మీరు మోక్షం పొందాక మోక్షం ఎలా ఉంటుందంటే, నిర్వాణ స్థితి అంటాడు బుద్ధుడు, నిర్వాణ స్థితి పొందాడంటాడు చూడండి. శాంతి ప్రవాహం, చైతన్య యొక్క ప్రవాహం, ఆ చైతన్యంలో భాగాలయ్యి శాంతి ఆనందము సుఖమయ్యి, ముగింపు లేని శాంతి అలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శాంతి తాలూకు అనుభవం, అమృతత్వం తాలూకు అనుభవం, సుఖం తాలూకు అనుభవం. సుఖం అంటే ఇప్పుడు మనం అనుకునే సుఖం కాదు, అది ఇంద్రియగతమైన సుఖం కాదు, దేహగత అభౌతికమైన సుఖం, అలౌకికమైన సుఖం. ఆ సుఖం ఇట్టిదని మనం నోటితో చెప్పడం, చేతితో రాయలేము, నోటితో చెప్పడం అది అనుభవంలో ఉంటుంది. ఏది సుఖానుభవం ఉంటుంది, శాంతి అనుభవం ఉంటుంది, సద్వస్తువు తాలూకు అనుభవం ఉంటుంది, మీకు అనుభవంలోకి వస్తుంది. అక్కడ నేననే తలంపు ఉండదు, అక్కడ నేను ఉంటుంది. కానీ నేననే తలం నేను ఉన్నానని తెలుస్తూ ఉంటుంది, నేననే తలంపు ఉండదు. ఆ నేను ఉన్నాననేది దేనితో తాదాపు, దేహంతో కానీ లోకంతో దానికి తాదాప్యం ఉండదు, అది ఉంటుంది. అది ఎలా ఉందో అలా నేను ఉంటేనే కాదు నాకు జ్ఞానం అంటాడు యేసు. అయాం దటయాం, అది ఎలా ఉందో, ఏదో బ్రహ్మము ఎలా ఉందో అలా నేను ఉంటే, అక్కడ నిలబడితే అది ఎలా ఉందో అక్కడ ఉంటే, అది ఎలా ఉందో అలాగే నేను ఉంటే అప్పుడు కదా అమృతానుభవం. అయాం దటయాం ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నారండి. అయితే ఆ మాటలు అందుకోవడానికి మనం సిద్ధం పాడైపోయి ఉన్నాం, శుభ్రంగా పాడైపోయి ఉన్నాం అలానే. అది అందుకోవడానికి అందుకోలేకపోతున్నాం అంటే శుభ్రంగా బుద్ధి కల్మషం అయిపోయింది, బుద్ధి పాడైపోయి ఉంది. పెచ్చోడికి జ్ఞానం ఎందుకు? ఇంకా భగవంతుడికి చెప్పిన మాటలు పెచ్చోడికి తెలిస్తే బుద్ధి పాడైపోవడం అంటే పెచ్చోళ్ళై ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కొట్టడాలు చెప్పకపోయినా మనం పెచ్చోళ్ళ ఇంచు మించి ఆల్మోస్ట్ చాలా మంది మనుషుల్లో 180 మంది పెచ్చోళ్ళు. అయితే ఎవరో చెట్టరు అది ఎవరో చెట్టరు కొట్టరు కాబట్టి అని పెచ్చోళ్ళు కాదనుకుంటాం, కానీ 180 మంది పెచ్చోళ్ళు. కొంతమంది వాళ్ళకి మంచి చెప్పినా విరోధం, వాళ్ళకి మంచి చెప్పినా వాళ్ళకి క్షేమం చెప్పినా వాళ్ళు అది అర్థం చేసుకోకపోతే మనం కూడా వాళ్ళు విరోధులు అనుకుంటారు. అంటే అది గ్రహింపు శక్తి లేనప్పుడు చాలా మంది పెంచోళ్ళు. ఇప్పుడు ఇది ఐన్స్టీన్ చెప్పాడు, ఎదుటి వాళ్ళు నీతో మాట్లాడుతుంటే వాళ్ళ మనస్తత్వం నీ హృదయానికి కొంత తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ మనస్తత్వం నీ హృదయానికి తెలుస్తూ ఉంటుంది, కానీ వాళ్ళతోటి వాళ్ళు మంచివాళ్ళు కాదని నీకు తెలుస్తున్న లోపల వాళ్ళతో నీకు ఏ డబ్బు సంబంధం ఉందని వాళ్ళని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. అయితే ఈ అధికారం కావాలనుకో, నీకు 10 మందిని కట్టుకోవాలి కదా అధికారం. అధికార కాంక్ష ఉందనుకో, నీకు డబ్బు కాంక్ష ఉందనుకో, గౌరవ కాంక్ష ఉందనుకో, లేకపోతే మనకు ప్రకృతి వాళ్ళు దేనికైనా ఉపయోగపడతారని అనుకుంటామనుకో, అప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదని నీకు తెలుస్తున్నా వాళ్ళు పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. అంటే ఏంటి, నీ నీ బుద్ధిని నీ బుర్రలో ఉన్న కోరికల కోసం హృదయం చెప్పిన దాన్ని వదిలేసి పోతా ఉంటావు. ఏం చెబుతున్నాడు ఆయన ఇష్టం? నీకు వాడితో ఏదైనా అవసరం ఉంటుంది అనుకో, డబ్బు అంటే డబ్బు అని కదా, లేకపోతే వాళ్ళు ఓట్లు వేస్తారు మనకి, మనకి ఏదైనా ఉపయోగపడతారో, నీకు అర్థం అవుతుందా అని ఏదో ఉంటుంది అనుకోండి. నీ హృదయంలో వాళ్ళు మనం నమ్మదగిన వాళ్ళు కాదని తెలిసినప్పటికీ నీ కోరికలకు వాళ్ళు అనుగుణంగా ఉంటారు, మన కోరికలు ఏదైనా ఉపయోగపడతారనుకుంటే ఇంకా వాళ్ళ చుట్టూరు వాళ్ళు నువ్వు నీ చుట్టూరు వాళ్ళని తిరుగుతూ వాళ్ళు నిన్ను విడిచిపెట్టలేరు, నిన్ను విడిచిపెట్టలేరు, అప్పుడు తలకాయ ఎలా ఇస్తే తలకాయ చెప్పినట్టు పోతా ఉంటాం. నీ కాన్షియస్నెస్ ఇంట్యూషన్ వదిలేస్తా ఉన్నాం. మీ మామగారి దగ్గర నుంచి, మీ మామగారు ఎటువంటి అయినా మీకు తెలిసినప్పటికీ ఆయన దగ్గర నుంచి ఏమైనా ఆస్తి కలుస్తుంది అనుకోండి, మీకు కలిసినప్పుడు ఏదో అలా కాలక్షేపం చేస్తాను, మా మామగారు చాలా మంచి అని ఏదో అని అంటాం కూడా ఏదో చేస్తుంటారు. అంటే మీ అవసరాలను బట్టి, మీ హృదయం చెప్పిన దానికి ఎదురెస్ట్గా మీ అవసరాలను బట్టి రాజీ పడతారు, తలకాయ చెప్పిన దాన్ని బట్టి. మీకు అర్థం అవుతుందా? మరి మనకి వాళ్ళ దగ్గర నుంచి ఏదో రావాలి కదా అని చేత మనం వాళ్ళకి ఏదో ఉపయోగపడాలని అక్కడి నుంచి బిజినెస్ వచ్చేస్తాం బయట. ఇదంతా తలకాయ గొడవలే, కానీ ఇటువంటి గొడవలు హృదయంలో ఉండమని ఆయన ఇస్తారని చెప్పి హృదయం చెబుతా ఉంటుంది. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఇష్టం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. అది ఇష్టం ఉంటే పెద్ద ఆయన కదండి ఇదే అంటా ఉంటారు అంటారు. ఇష్టం లేనప్పుడు ఆయన మాటలు నిలబడరు. ఇష్టమైతే ఇదే పెద్ద ఆయన కదండి ఇది అంటా ఉంటారు అంటారు. ఇష్టం లేదనుకోండి అది ఎగనిస్ట్గా తీసుకుంటారు. ఇదంతా ఎక్కడ ఉంది? ఈ రహస్యం అంతా మైండ్లో ఉంది. ఈ రహస్యం అంతా మైండ్లో ఉంది. అంచేది అవసరాన్ని బట్టి ఎక్కడో చోట రాజీ పట్టడం. అవసరాన్ని బట్టి అంటే ఎదుట మనుషులు ఎటువంటి వాళ్ళు ఎంత కొంత మీకు అంతనం ఉంది కాబట్టి ఈ లోక అవసరాలకు ఉపయోగపడటం కోసం వాళ్ళతో ఏదో స్టేజ్ని తలకాయ రాజీ పడుతూ ఉంటుంది. అది ఐన్స్టీన్ చెప్పిన సూత్రం అది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్న ద్వైత యథాత్మన సర్వభూత హితే రతాహ. సర్వభూత హితే రతాహ అంటే అందరి భూతముల యొక్క అందరి జీవకోటి పట్ల వాళ్ళ యొక్క హితమే మనం కోరుకోవాలి, అహితం మనం కోరుకోవాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకు అనవసరం, వాళ్ళ ప్రవర్తన ఎటువంటిదో మీకు అనవసరం, వాళ్ళ ప్రవర్తన ఎటువంటిదో మీకు అనవసరం. మీ మటుకు వాళ్ళు క్షేమే కోరుకుంటూ ఉంటారు. నాకు తప్పిపోయిన గొర్రెలంటే బాగా ఇష్టం వేసు అంటాడు. వేసేమన్నాడు, నాకు తప్పిపోయిన గొర్రెలంటే అంటే బాధపడే వాళ్ళకంటే పాడైపోయిన వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. నేను వాళ్ళు దారిలో తీసుకురావటం కోసం, ఎందుకు వాళ్ళని దారిలో తీసుకురావటం కోసం. అలాగే తప్పిపోయిన గొర్రెలను కూడా విడిచిపెట్టడం, అంతే ఎందుకు, తల్లే విడిచిపెట్టడం. ఎక్కడ అవతార పురుషుడి దాకా మీరు వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఇద్దరు ముద్దు అబ్బాయిలు, ఇద్దరు తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు తెలివైన అబ్బాయిలు తెలివి తక్కువని వదిలేస్తారు, కానీ తల్లి విడిచిపెట్టదు. తల్లికే ఇంత ప్రేమ ఉన్నప్పుడు దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో దేశం విడిచిపెట్టేస్తుంది తెలివి తక్కువ అండి, మీకు అర్థమవుతుంది. తల్లి తర్వాత ఏమో అన్నదమ్ములు విడిచిపెట్టేస్తారు, కానీ తల్లి విడిచిపెట్టదు. ఇంకా విడిచిపెట్ట, తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉన్నప్పుడు ముద్దబ్బాయిని తల్లి విడిచిపెట్టదు, అన్నదమ్ములు విడిచిపెట్టేస్తారు, తల్లి విడిచిపెట్టదు. తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉన్నప్పుడు ఈశ్వరుడి ప్రేమ ఎంత అపూర్వంగా ఉంటుంది. అంటే క్షీణ కల్మషాహ అంటే ముందు నీ కల్మషాలను తొలగించుకోయా, అంటే నీ లోపల ఉన్న దోషాలని, నీ పాపాలని, నీలో ఉన్న బలహీనతలు అంటే చూసుకో నువ్వు. ఇది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు, భగవాన్ చెప్పారు. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు, ఇది ఒక అర్థం లాంటిది. ప్రపంచం అర్థం రాదు, నీ ముఖంలో ఏముందో అర్థం చెబుతుంది, అంతే కదా. అలాగే ఎక్స్రే తీయించుకున్నప్పుడు మన శరీరంలో రోగం ఉందో లేదో ఎక్స్రే చెబుతుంది. ఒకవేళ రోగం ఉంటే ఎక్స్రే తీయదు. అలాగే నీ ప్రపంచాన్ని, ప్రపంచం నీలో బలహీనతలు చెబుతూ ఉంటుంది. ఈ బలహీనతలు నీలో ఉన్నాయి అని చెబుతూ ఉంటుంది, చెబుతాను. ఆ బలహీనతలు ఉన్నాయో లేదో నువ్వు చూసుకో. వాళ్ళు చెప్పారని నువ్వు బోధాన్ని వేసుకో అక్కర్లేదు. అలా బలహీనతలు నీకు ఉన్నాయో లేదో చూసుకో, ఉంటే వాటిలో తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. అంతవరకు ఈ ప్రపంచం యొక్క ప్రయోజనం. బ్రోటెస్ట్ డియర్ బ్రోటెస్ట్ మై డియర్ బ్రోటెస్ట్ ది ఫాల్ట్ ఈజ్ నాట్ ఎవర్ స్టార్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ ఫాల్ట్స్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ వీక్నెస్ ది ఫాల్ట్ ఈజ్ ఇన్ అవర్ అండర్లైన్స్ ఎందుకు నీ నక్షత్రాలని, పుట్టిన నక్షత్రాన్ని, వారాన్ని, తిరిగి తిడిచి కూర్చోకు. నీ అనుయాయుల్లో ఏమన్నా నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి, నీ బుర్రలు బాగు చేసుకోవడానికి నీ అనుయాయులు కూడా అడ్డొస్తున్నారు నీకు తెలియదు. అటువంటి అనుయాయులు తొలగించుకో. తర్వాత నీ లోపల ఉన్న బలహీనతలు, నీ లోపల ఏమన్నా లోపాలు, అంటే దేహబుద్ధిని పెంచే లోపాలు ఇటువంటి ఏంటో వాటిని తొలగించుకో. నీ అనుయాయులు నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్కి, నీ స్పిరిచువల్ అనుయాయులు అడ్డొస్తుంటే అనుయాయులకు దూరంగా ఉండు. నీ లోపల బలహీనతలను వాటిలోని తొలగించడం, సాధన చేసి బయటకు రా, పురుషకారం చెయ్యి, అది చేతి మనసి నక్షత్రాన్ని తిదిరి వారాన్ని తిడిచి కూర్చో ఒక బ్రోటస్. అది ప్రపంచంలోకి ఎందుకు వచ్చామంటే మనం, ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చామంటే మనం ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాం. మన బలహీనతలు ప్రపంచంలో ఉంటాం తెలుస్తూ ఉంటుంది, మన బలహీనతలు ప్రపంచంలో ఉంటాం తెలుస్తూ ఉంటుంది మనకి. అది తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఏమిటో చూసుకుని మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డొస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, అటు నెమ్మదిగా తొలగించుకోవాలి, అటు నెమ్మని అటు నెమ్మదిగా తొలగించుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు రోగం మనకు 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు రోగం తెలిస్తే తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని 100 జన్మల నుంచి వాసన ఉందని తెలిసినా, కొన్ని 100 జన్మల నుంచి వాసన ఉందని తెలిసినా, తెలిసాక దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే వాసన తపస్సులు చేస్తాడు. మీకు ఎప్పుడైనా లోపలన వస్తువు స్ఫురిస్తూ ఉంటుంది, లోపలన వస్తువు మీకు స్ఫురిస్తూ ఉంటుంది, అది స్ఫురించడం నిలబడదు. ఇంకేది నిలబడదు అంటే వాసనక్షయం వరకు నిలబడదు, వాసనక్షయం వరకు అది నిలబడదు. ఈ వాసన కొన్ని 1000 జన్మల నుంచి అలా బ్రాటా వరకు కింద వస్తూ ఉంటాయి. ఏ బలహీనత అయితే మిమ్మల్ని బాధిస్తుందో చూసుకుని ఆ బలహీనతలోంచి బయటపడటానికి పెద్ద పెద్ద తపస్సులు చేయటం, విద్యను సంపాదించడం. పూర్వం మన పురాణాల్లో చదువుకుంటున్నాం వాళ్ళు 100 సంవత్సరాలు తపస్సు చేశారని, 1000 సంవత్సరాలు తపస్సు చేశారు, నిరాహారంగా కూడా తపస్సు చేశారని, ఆకులు తిని బతికారని, అండ్ ఇవన్నీ ఇలా మన పురాణాల్లో చదువు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ బలహీనతను వాళ్ళ వాళ్ళకున్న కోరికలను అంటే వాసనే కోరిక కింద వస్తుంది, వాసనే కోరిక కింద వస్తుంది. ఆ వాసనను తొలగించుకోవడానికి తపస్సు అంతే. వాసన లేని వాడికి తపస్సు అక్కర్లేదు, రోగం లేని వాడికి మందుతోటి పని లేదు. రోగం లేని వాడికి మందుతోటి వాసన తప్పితే తపస్సు ఎందుకు? తపస్సు తపస్సుతోటి పని లేదు. అయితే మనం ఈ తపస్సు ఫలించాలన్నా, నీకు అర్థమవుతుందా, నీ సాధన ఫలించాలన్నా ముందు భక్తి ఉండాలి, ఈశ్వరుడి పాదాల పట్ల ప్రేమ ఉండాలి, ఈశ్వరుడి పాదాల పట్ల ఆ భక్తి ఉండాలి. ఓ శబరే, ఏమని చెబుతానమ్మా నీ భాగ్యము? నీ అదృష్టం ఇట్టిదని, నీ అదృష్టం ఇట్టిదని, నీ భాగ్యం ఇట్టిదని ఏమని చెబుతాను? ఓ శబరే, ఏమని చెప్పమంట జాగ్రత్త అన్నాడు. నీ భాగ్యం ఇట్టిది, నీ అదృష్టం ఇట్టిది, నీ సంపద ఇట్టిదని ఏమని చెప్పు? ఎలా రాయగలను, ఎలా చెప్పగలను అమ్మా శబరే? నీ భాగ్యము ఇట్టిదా శబరే? ఆవిడకి చదువు లేదు, సంధి లేదు. ఆవిడకి చదువు లేదు, సంధి లేదు. రాముడితో మాట్లాడితే రాముడి ఐక్యం అయిపోయింది. శబరే, నీ భాగ్యము ఇట్టిదని నేను ఎలా చెప్పగలను? నీకు సంపద ఎంత ఉందంటే 100 ఎకరాలు 200 ఎకరాలు చెబుతారు కదా. నీకు మీకు సంపద ఎంత ఉంటే 200 ఎకరాలు ఉందని, అక్కడ 300 ఎకరాలు ఉందని ఏదో చెప్తారు. లేకపోతే మీకు లేకపోతే బ్యాంకులో బంగారం ఉంటే బంగారం చెప్తారు, ఏదో చెప్తారు కదా మీకు. లేకపోతే షేర్ మార్కెట్ ఉంటే షేర్స్ మార్కెట్ చెప్తారు, ఏదో చెప్తారు. కానీ నీ సంపద, నీ భాగ్యము ఇట్టిదని ఎలా చెబుతానమ్మా శబరే? మోక్ష సాక్షాత్తు ఈశ్వరుడు ఐక్యమయ్యమ్మా. ఏమి భాగ్యం ఇది? ఏమి నీ భాగ్యము ఎట్టిదని నేను చెప్పగలను అమ్మా శబరే? ఏ నీకు 400 ఎకరాలు ఉందని చెప్పమంటావు, 1000 ఎకరాలు ఉందని చెప్పమంటావు, లేదా 10,000 కాసులు బంగారం ఉందని చెప్పమంటే ఏమని చెప్పమంటారు? వాళ్ళదే భాగ్యము, నీదే భాగ్యము, నీదే సంపద. ఓ శబరే, ఎవరు త్యాగరాజు అంటున్నాడు, నీ భాగ్యము నీ సంపదే ఎట్టిదని నేను చెప్పగలను అమ్మా శబరే? 100 ఎకరాలు చెప్పగలను, 1000 ఎకరాలు చెప్పగలను. ఇట్టిదని నేను చెప్పగలను శబరే? అంటే దీనికి కారణం ఏంటి? రాముడి పట్ల ఆవిడకున్న ఏకాంత భక్తి. ఆవిడకి ఆవిడకి రాముడి తప్పించి ఆవిడ రాముడి వింటే రాముడి గురించి చెప్పటం, రాముడి గురించి వింటాం, చూస్తే రాముడు రాముడిని చూడటం, ఆలోచిస్తే రాముడి గురించి అంతా రామమయ్య. నీకు రాముడి మీద మనస్సు నిలబడింది కదా, పరిపూర్ణ నోటికి నిలిపోళ్ళు నీ మనస్సు రాముడి మీద నిలబడింది. మనకైనా ఎప్పుడో నిలబడుతుంది, ఊరికి 5 నిమిషాలు ఉంటుంది పోతూ ఉంటుంది. నీకు అర్థం, మనకైనా ఎప్పుడో నిలబడుతూ ఉంటుంది, ఒక 5 నిమిషాలు ఉంటుంది పోతూ ఉంటుంది. ఏం చేద్దాం, మనకి ఎందుకు పోతుందంటే లోపల వాసన అక్కడ రాముడి మీద నిలబడినది మనస్సు. కానీ నీ కాన్స్టాంట్గా నిలబడతాం, నిరంతర ప్రవాహం నీకు చెదరటం లేదు. రాముడి మీద నీకున్న ప్రేమ ఆప్య అయితే చెదరటం లేదు. అంటే ఏకాగ్రత కుదిరింది ఎవరికి? రాముడి మీద. ఇంక డైవర్షన్ లేదు శబరికి, శబరికి డైవర్షన్ లేదు. అది నిజమైన భాగ్యము. నీ ఇంటికాడ రూపాయలు కాదు భాగ్యం అంటే, అంటే నిరంతరము ప్రేమ నీ భక్తి రాముడి పాదాలందు నిరంతరము ప్రవహిస్తాను. నీ ఎవరు ఎవరు నీ ప్రేమ నీ భక్తి నీ ఆప్యాయతని ఏకాంత భక్తి రాముడి పాదాలందు బ్రేకులు కాదు నిరంతరము ప్రవహిస్తుంది. అది భాగ్యము. ఆ భాగ్యం ఎట్టిదని నేను చెప్పగలను? శబరి ఇట్టి శబరికి ఇటువంటి సంపద ఉందని నేను ఎలా రాయగలను, మాట్లాడగలను? శబరి, నీ భాగ్యము ఏమని నేను చెప్పగలనమ్మా? నాకు ఆనందం కలుగుతాను కాబట్టి నీకోసం నేను చెప్పటలేదు. త్యాగరాజు మాట నాకు ఆనందం కలుగుతుంది, మీకు చెప్పు, మీకోసం మేము చెప్పటం, మా కోసం మేము చెప్పుకుంటున్నాం. అంటే ఏకాగ్రత కుదరటం సామాన్యం కాదు. ఏకాగ్రత కుదిరింది కదా శబరికి, రాముడి మీద, అది నిజమైన సంప్రదన. ఆ ఏకాగ్రత అందరికీ రాదు, అది ఎంతో పూర్వపుణ్యం ఉండాలి. ఆ ప్రవాహం రావాలంటే నిజమైన భాగ్యం. ఇప్పుడు ఈశ్వరుల్లో ఐక్యం కంటే మించిన సంపద ఏముంది? మిగతాన్ని తాత్కాలికం, అన్ని మనో కల్పించిన ఏది నిలబడి కాదు. మన మనస్సు గ్రహించే విషయాలు కానీ, మన ఇంద్రియాలతో చూసే విషయాలు కానీ ఏది నిలబడదు. ఇచ్చేది అన్ని అబద్ధాలు, అదంతా మాయ. మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ, అది మాయ. అది నిజంగా లేదు, ఊరికే ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. అది ఆత్మ సంబంధం. రాముని చోటి శబరికి ఏంటది? ఆత్మ సంబంధం. ఈ మానసిక సంబంధాలు, దేహ సంబంధాలు నిలబడేవి కాదు. అది ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం జన్మ జన్మలకు అలా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఈశ్వరుడి పట్ల ఈశ్వరుని ప్రేమించి, ఈశ్వరుడి దయకి ఈశ్వరుడి దయకి కలిగే మాటలు మాట్లాడుతూ, తర్వాత ఇంకోటి, ఒకసారి మన మాటల వల్లే మనం పాడైపోతూ ఉంటాం. ఎదుటి వాళ్ళ మాటల వల్ల కాదు, మన మాటల వల్లే మనం పాడైపోతూ ఉంటాం. మనకు వచ్చే సంకల్పాల వల్లే మనం పాడైపోతూ ఉంటాం. మనకు వచ్చే ఆ తలంపుల వల్లే మనం పాడైపోతూ ఉంటాం. మన చేతితోడు చేసే పనుల వల్లే మనం మనమే పాడు చేసుకుంటాము, తెలియక పాడు చేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం అని తెలియకపోవడం వల్ల పాడు చేసుకుంటున్నాం. అంచేది ఏంటంటే, ఋషులు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఉన్న కల్మషం, వాళ్ళు ఉన్న బలహీనతలు నీకు అర్థమవుతుంది, అవి తొలగకుండా వాడు ఋషి అవ్వలేడు. వాళ్ళు ఉన్న మాయంతా తొలగించుకోవడం వల్లే వాడు ఋషులయ్యాడు. ఋషి ఏం చేశారు? వాళ్ళు బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందారు. ఏం స్థితిని పొందారు? వాళ్ళు బ్రహ్మ నిర్వాణ అంటే వాడు అంతటా ఉంటాడు, వాళ్ళు అంతటా ఉంటారు. ఆ నిర్వాణ స్థితి పొందినవాడు ఇంది గలడు అందు లేడని సందేహం వలదు, సందేహము కలదు. అంటే వాడు ఏ శాంతిలో ఏ సుఖంలో కూరి, అంతకు మించిన శాంతి కానీ అంతకు మించిన సుఖం కాదని, సుఖం లేదని వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇంకా మైండ్కి వాండరింగ్ ఉండదు. భగవాన్ అన్నవారు అందరూ బయటికి పరిగెత్తేవాళ్ళే, లోపలికి ఎవరు వెళ్ళమంటే వెళ్తాలేదేంటి? రమణ మహర్షి గారు అన్నవారు అందరూ బయటికి పరిగెత్తేవాళ్ళే, వెళ్ళిపోతున్నాం దూసుకెళ్ళిపోతున్నాం దూసుకెళ్ళి, అందరూ బయటికి పరిగెత్తేవాళ్ళే, లోపలికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళరేంటి? ముందుకెళ్ళిపోతున్నాం ముందుకెళ్ళిపోతున్నాం అదే కొడుకని, లోపలికి ఎవరు వెళ్ళరేంటి? లోపలికి వెళ్ళేవారు ఎవరు కనపడలేదు, అందరూ బయట ప్రయాణం చేసేవాళ్ళే. అందరూ బయటికి చూసుకు వెళ్ళిపోయేవాళ్ళే, లోపలికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళి వాళ్ళు కనిపించడం లేదు. సర్వభూత హితేరతాహ, మనం అందరు ఏవ కోటి అందరి పట్ల మనం వాడి యొక్క క్షేమే కోరుకోవాలి, వాళ్ళ యొక్క క్షేమే కోరుకోవాలి. అలా కోరుకోకపోతే మీలో ఏదో దోషం ఉంది. అలా ఏదైనా మీ అందరి క్షేమం మీరు కోరుకోలేకపోతున్నారు కూడా, అక్కడ ఏముంది? మీలో ఏదో దోషం ఉంది, ఏదో దోషం ఉంది. అంతా ప్రిన్సిపల్ గారు చెప్పిన మాట చెప్పిందా? మా వాళ్ళ పని అందరి పని బాగుంటుంది, అంత సంతోషం వస్తుంది. అంటే దేనివల్ల సంతోషం వస్తుంది? నా లోపల నుంచి రావటం లేదు, బయట కూడా మీకు సంతోషం వస్తుంది. ఇది కూడా నా ఆత్మజ్ఞానానికి అడ్డు అన్నాడు. అది ఏది దుఃఖం కాదు, సంతోషం కూడా అడ్డు అన్నాడు. ఏం చేత సంతోషం అడ్డు? భాష గొడవల మీద ఆధారపడి వస్తాం కానీ లోపల నుంచి రావటం లేదు, బయట నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చేది నీకు సంతోషమైనా దుఃఖమైనా నిన్ను పాడు చేస్తాయి. బయట నుంచి వచ్చే బయట కారణాలు వచ్చే సంతోషమైనా, బయట కారణాలు వచ్చే దుఃఖమైనా, అది నీకు మనస్సుకి అంతర్ముఖం తీసుకెళ్ళవు. మనస్సుని ఒకవేళ హృదయంలో నిలబెట్టడానికి నీ మనస్సును ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ వాసన బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అంటే బయట కారణాల వల్ల నువ్వు సంతోషం తీసుకోవద్దు, బయట కారణాల వల్ల దుఃఖం తీసుకోవద్దు. అలా బయట కారణాల వల్ల ఏది తీసుకోవద్దు. నీకు నీ ఇంద్రియాల చోటు ఎక్కడ నీకు అనుబంధం ఉన్నా, మనస్సుతోటి ఎక్కడైనా అనుబంధం ఉన్నా, చివరికి మిగిలేది దుఃఖం, మిగిలేది ఆశాంతి, మిగిలేది నరకం. అందరికి సర్వభూత హితేరహ, సర్వభూత హితేరత అంటే అన్ని ప్రాణుల హితో కోరటం, తర్వాత ఆసక్తి అంతరిక్షామం పట్ల నీకు ఆసక్తి కలిగి ఉండటం, నీ ద్వైత బుద్ధి లేకపోవటం, తర్వాత లోపల ఏమన్నా దోషాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి సాధన అంటే అదే. సాధన అంటే ప్రయత్నం, సాధన అంటే ప్రయత్నం. నీ ఫెయిల్ అయిపోతావు, ఇప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటావు, మళ్ళీ పేసవడానికి ప్రయత్నం చేయాలి, ఫెయిల్ అయిపోతూ ఉంటావు, మళ్ళీ పేసవడానికి ప్రయత్నం చేయాలి. అంటే సాధనలో ఫెయిల్ అవ్వకుండా ఎవరో ఉండరు. పిల్లలు నడక నేర్చుకున్నప్పుడు అనేక సార్లు పడిపోతారు, కదా, మనం కొత్తగా సైకిల్ నేర్చుకున్నప్పుడు కూడా చాలాసార్లు పడిపోతాం, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక సాధన అంతే కూడా, మనం ప్రయత్నం చేస్తుంటే పడిపోతూ ఉంటాం, మళ్ళీ లేవాలి, ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ పడిపోతాం. అంటే ఈ స్పిరిచువల్ సాధనాల్లో నువ్వు ప్రయత్నం చేస్తుంటే పాడైపోతూ ఉంటావు, అంటే పతనం అవుతావు, ప్రయత్నం చేస్తుంటే పతనం, అంటే పతనం అయ్యామని ప్రయత్నం మానకూడదు. విశ్వామిత్రుల వాడు కోపాన్ని జయించడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, మళ్ళీ ఎవరో ఒకరిని రెచ్చగొట్టేవారు, మళ్ళీ కోపం వచ్చేసింది, మళ్ళీ ఎవరో ఒకరు రెచ్చగొట్టేవారు, మళ్ళీ కోపం వచ్చేసింది, ఇలా కోపానికి చాలాసార్లు ఫెయిల్ అయిపోయామని తెలిసి అప్పుడు నెక్స్ట్గా వండి బ్రహ్మర్షి అయ్యాడు. సాధనలో ఫెయిల్ అవుతూ ఉంటాం, సాధనలో ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అయ్యామని సాధన మానకూడదు. సాధనలో ఫెయిల్ అవుతాం, అప్స్ ఉంటాయి. ఇప్పుడు లోకం గొడవల్లోంచి మనకు అప్స్ డౌన్స్ ఎలా వస్తాయో, ప్రారంభం మంచి తీసుకొస్తుంది, చెడ్డ తీసుకొస్తుంది, అది ఎలా తీసుకొస్తుందో, లోపల మనం సాధన చేసేటప్పుడు కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి బాగా సాధన నడుస్తూ ఉంటుంది, ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిపోయామని తెలుస్తూ ఉంటుంది, మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఫెయిల్ అయిపోయాం కదా అని అక్కడ కూర్చోకూడదు మనం, మళ్ళీ మనం సాధన సహనంతో ప్రయత్నం చేయాలి. ఈ సాధన చేయటానికి కూడా ఎక్కువ సహనం ఉండాలి. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానం. ఏం చెప్తున్నాడు మొట్టమొదటి అబ్బాయి, నీకు సుఖం సుఖపడాలంటే నువ్వు బాహ్య గొడవల మీద బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటే సుఖపడిపోతావు అనుకుంటున్నావు. ఒక బాహ్య పరిస్థితి నీకు అన్ని అంత అనుకూలం రాకపోయినా, తర్వాత నీకు కంఫర్ట్స్ కూడా తక్కువగా ఉన్నా, నీకు బయట కంఫర్ట్స్ తక్కువగా ఉన్నా, మైండ్ కంట్రోల్ ఉంటే కూసుకుపడతావు బాబు. నువ్వు తాటాకింట్లోనే కాపురం చేస్తున్నావు అనుకో, ఏంటి తాటాకిల్లు అనుకోకు, తాటాకింట్లోనే కాపురం చేస్తున్నావు అనుకో, తాటాకింట్లో ఎక్కువ కంఫర్ట్స్ ఉండవు, అటాచ్ టాయిలెట్ అవి ఉండవు కదా మరి కంఫర్ట్. కానీ మైండ్ కంట్రోల్ ఉంటే తాటాకింట్లో అయినా సుఖంగా ఉండగలవు, కానీ పెద్ద మైండ్ మేళ్ళలో ఉండి అటాచ్ టాబ్లెట్స్ ఏంటంటారు టాయిలెట్స్, తర్వాత ఏసీ గదిలో ఉన్నా నీ క్రీచర్ కంఫర్ట్స్ అంటే నీ శరీరానికి సంబంధించినటువంటి అవకాశాలు సదుపాయాలు అన్నీ ఉన్నప్పటికీ నీకు మనోనిగ్రహం లేకపోతే ఆ తాటాకించోడి కంటే నీకే ఎక్కువ దుఃఖం వస్తుంది అర్జున. అంటే మనస్సు నిగ్రహం ఉన్నవాడికి కంఫర్ట్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మనస్సుని మనోనిగ్రహం ఉన్నవాడికి కంఫర్ట్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు, క్రీచర్ కంఫర్ట్స్. మనోనిగ్రహం అసలు లేదనుకోండి, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా నేను ఎవడో సుఖపెట్టలేడు. దోమతరలో కింద రెండు పరుపులు, కాళ్ళ దగ్గర రెండు టెక్కాలి, తల కింద రెండు టెక్కాలి, ఏసీ గదిలో ఎన్ని ఉన్నా నిన్ను సుఖపెట్టలేదు, సుఖపెట్టలేవు. ఇందాక చెప్పాడు కదా ఎవడనే, నువ్వు డబ్బు ఉందని అన్నం కొనుక్కోగలవా, కానీ డబ్బు ఉందని ఆకలి కొనుక్కోగలవా, డబ్బు ఉందని మందులు కొనుక్కోగలవా, కానీ డబ్బు ఉందని ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా. నీకు నిద్ర రాకపోతే పడిపి మీద పడిపినే పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది, మంచి మంచం మీద ఎగిరిపాల మంచమే పడుకుంటే మటుకు నిద్ర వచ్చేస్తుంది. మేడల్లో ఉండి ఏడ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తాటాకి ఇంట్లో ఉండి సుఖపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు మనో నిగ్రహం ఉన్నవాడికి ఈ బయట కంఫర్ట్స్ తక్కువ ఉన్నా వాడు హ్యాపీగా ఉండగలడు. మనోనిగ్రహం లేని వాడికి ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా చుట్టూరని వాడు దుఃఖపడుతూ ఉంటాడు, సుఖపడ్డు. ఇక్కడ ఇంతకి సారం ఏంటంటే, నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఇది హ్యాపీనెస్, బట్ కంట్రోల్ ఇది పీస్, బట్ కంట్రోల్ ఇది హోలీనెస్. ఇట్ బ్రింగ్స్ కంట్రోల్ బ్రింగ్స్ హోలీనెస్, కంట్రోల్ బ్రింగ్స్ హ్యాపీనెస్, ఇట్ బ్రింగ్స్ పీస్, ఇట్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ ఇట్. అది కానీ మీకు అన్నీ ఉన్నాయి, మీకు శాంతి లేదు, ఏం చేసుకుంటారు? ఇవన్నీ మీకు అన్నీ ఉన్నాయండి, ఇంట్లో శాంతి లేదు, మనసులో శాంతి లేదు, ఏం చేసుకుంటారు? మనసులో శాంతి లేని వాడు ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, నీకు మనసులో శాంతి కుదిరితే, మనసులో శాంతి కుదిరితే, మనసులో నిర్మలత్వం వస్తే, మనసులో నిశ్చలత్వం వస్తే, ఇంటికాడ పరిస్థితులు అంత బాగోపోయినా నువ్వు హ్యాపీనెస్ హ్యాపీగా ఉండగలుగుతావు, దర్జగ మహారాజులా ఉండగలుగుతావు. ఎప్పుడు నిన్ను నియమించుకోగల శక్తి నీకు ఉన్నప్పుడు, నీవు నియమించుకోగల శక్తి ఉన్నప్పుడు, ఇంటికాడ పరిస్థితులు బాగోపోయినా నువ్వు హ్యాపీగా ఉండగలవు. నేను నియమించే శక్తి నీకు లేదనుకో, ఇంటికాడ పరిస్థితి ఎన్ని బాగున్నా నువ్వు సుఖం లేదు, శాంతి లేదు. అది చెప్పాడు కదా, ఇందాక డబ్బు ఉండటం వల్ల మన కంఫర్ట్స్ కొనుక్కోగలం, భోగాలు కొనుక్కోగలం, కానీ సుఖాన్ని కొనుక్కోలేం, హ్యాపీనెస్ని కొనుక్కోలేం, లగ్జరీస్ కొనుక్కోగలం. డబ్బు వల్ల లగ్జరీ కొనుక్కోగలం, కానీ డబ్బు వల్ల హ్యాపీనెస్ కొనుక్కోలేం. అందుకని వీడేమంటున్నాడంటే, అవి చాలా వేగంగా ఉంటాయి. ఏది కామక్రోధాలన్నా రాగద్వేషాలన్నా ఊటే పేర్లు మాకు మీకు అర్థమవుతుందా? రాగం అంటే కామం, ద్వేషం అంటే కోపం. అంటే నీకు ఎక్కడ వస్తుంది అందరూ, నీకు ఎక్కడైతే ద్వేషం ఉంది అక్కడ కోపం వస్తుంది. నీకు ఏదైనా ఎవరైనా చూస్తే కోపం వస్తుంది, అక్కడ నీకు అక్కడ ద్వేషం ఉంది. ఇది అర్థమవుతుంది, అక్కడ ద్వేషం ఉంది, ఇది అర్థమవుతుంది. తర్వాత ఎవరినైనా చూస్తే నీకు ఇష్టం వస్తుంది అనుకో, అక్కడ ఏదో కామం ఉంది. నీకు ఏదో అటాచ్మెంట్ ఉంది, అక్కడ ఏముంది? అటాచ్మెంట్ ఉంది. ఈ రెండు కూడా నన్ను బంధిస్తాయి, ఈ రెండు కూడా అన్నీ బంధిస్తాయి. అంటే నీకు ఈ కామక్రోధాలు ఉన్నాయి చూశారు, వాటి యాగం బలీయమైనది, వాటి యాగం అది నీకు శనిగ్రహం తెచ్చి కూడా ఈ రెండు. తర్వాత మీరు భయం, మీకు ఏదైనా కారణం వల్ల భయం వచ్చేస్తానికి శాంతి ఉండదు మీకు. మీ శాంతిని పోగొట్టి కామక్రోధాలు, మీ శాంతిని పోగొట్టేది భయం, మీ శాంతిని పోగొట్టేది అసూయ. దుర్యోధన్ అంత రాజ్యం ఉండి అంత భోగాలని ఎందుకు సుఖపడ పాండవుల మీద అసూయ వల్ల ఆయన శాంతిగా ఉండలేకపోయాడు, సుఖంగా ఉండలేకపోయాడు, శుభ్రంగా నిద్ర పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. కేవలం అసూయ కారణం, లేకపోతే పాండవులతో అడిగి కేవలం అసూయ కారణం. అర్జున నువ్వు అనసూయుడు, అసూయ ఎలా ఉంటుందో తెలియని వాడు నువ్వు, అసూయ ఎలా ఉంటుందో తెలియని వాడు. అంచేది నువ్వు ఎవరు అనసూయుడవు, ఎవరు ఆ ఒక్క మంచి గుణానికి నీకు నేను స్వాధీనం అయిపోయి గీతను ఉపదేశిస్తున్నాను అర్జున. ఒకే ఒక క్వాలిటీకి నేను సరెండర్ అయిపోయి, నీకు సర్వెంటర్ అయిపోయాను అర్జున, నీకు నేను సర్వెంటర్ అయిపోయాను. ఒకే ఒక గుణం, ఆ ఒక్క గుణం అంటే నువ్వు ఇంతవరకు నువ్వు ఆ ఇద్దరే కలిసి తిరిగేవారు. ఎవరెవరు? కృష్ణార్జునులు ఇద్దరు కలిసి తిరిగేవారు, కలిసి నిద్రపోయేవారు, ప్రయాణాలు కూడా ఎక్కువ కలిసి ప్రయాణం చేసేవారు. ఎన్నో సందర్భాలు చూశాను నీకు అక్కడ అసూయ, ఎవరి మీద అసూయ కనపడలేదు. నేను అబ్జర్వ్ చేసి చూశాను ఎవరి మీదైనా అసూయ కనపడుతుందేమో అని చూశాను, ఎక్కడ నీకు అసూయ కనపడలేదు. నువ్వు అనసూయుడు, అసూయ ఎలా ఉంటుందో తెలియనివాడు, అసూయ ఎలా ఉంటుందో నువ్వు అనసూయుడు. ఆ ఒక్క గ్రేట్ గుణం, గ్రేట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ, ఆ గుణం కూడా సంపాదించడం చాలా కష్టం. డబ్బు సంపాదించడం కంటే చదువు సంపాదించడం కూడా గుణం సంపాదించడం కష్టం. అది నీకు అర్థమవుతుందా? గ్రేట్ క్వాలిటీ, గ్రేట్ క్వాలిటీ అది, అది గ్రేట్ క్వాలిటీ ఏది అంటే ఆ ఒక్క గొప్ప గుణానికి నీకు నేను సరి, నీకు నేను స్వాధీనం అయిపోయి నీకు నౌకరీ చేస్తున్నాను అర్జున. ఒక క్వాలిటీ, ఓన్లీ వన్ గ్రేట్ క్వాలిటీ. అందుకే అందుకే నీకు స్వాధీనం అయిపోయి శాస్త్రాన్ని గీతాశాస్త్రాన్ని నీకు చెబుతున్నాను. నువ్వు తర్కంలోకి వెళ్ళకు, భగవంతుడు చెప్పిన పనులు చెయ్యి, వద్దని చెప్పిన మానే. మళ్ళీ ఇక తలకాయ పెట్టక, నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బతుకెంత, నీ నువ్వు ఆలోచించలేవు. ఈ గోడ, ఆ గోడ పక్కన ఉందో నీకేముందో తెలియదు, నీ పూర్వజన్మ తెలియదు, రాబోయే జన్మ ఏంటో తెలియదు, నీకు ఏది మంచో ఏది చెడ్డో తెలియదు. నువ్వు నేను చెప్పినట్టు, నేను చెప్పిన పనులు చెయ్యి, వద్దని చెప్పిన పనులు మానే. ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్ళకు. నువ్వు డూస్ ఆర్ డోంట్స్, డూస్ అండ్ డోంట్స్, అంటే డూస్ అంటే చేయమని పనులు, డోంట్స్ అంటే వద్దని చెప్పిన పనులు, ఆ రెండు చూసుకుని సరిపోతుంది. రమణ మహర్షి గారు చెప్పారు, ఒకడు ఎంత చెడ్డవాడైనప్పటికీ వాడిని ద్వేషించొద్దన్నారు. నేనేమన్నా పుస్తకంలో, ఒకడు ఎంత చెడ్డవాడైన వాడిని ఏం చేయాలని ద్వేషిస్తే నీకు ఎలా నష్టపోతాడు, మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అది ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ మనసు ఇంకా అంతర్ముఖం అవదు. ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడి కింద నువ్వు అనిపిస్తున్నప్పటికీ వాడు వాడిని ద్వేషించొద్దు, కానీ నీకు అలా అనిపిస్తున్నప్పటికీ. అయితే జ్ఞానస్థితికి వచ్చేటప్పటికీ వాడికి ఏం అనిపించదు. జ్ఞాని మనస్తోడు చూడ్డు, ఏంటి మనసు కాలిపోయింది అంతకుముందు వాడికి. జ్ఞాని మనస్తోడు చూడ్డు, మనస్తోడు కాలిపోయింది. వాడు ఏదై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. నీలో కూడా ఆత్మనే చూస్తాడు, నీలో కూడా నిన్ను కూడా ఎలా చూస్తాడు, సుబ్బమ్మ కింద, ఎల్లమ్మ కింద, పుల్లమ్మ కింద చూడ్డు, నిన్ను కూడా ఆత్మ కింద చూస్తాడు. మీరు ఎలా ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూడటం అంటే నన్ను నేనే చూసుకుంటున్నాను. ఒకసారి భగవాన్ ఎలా చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు? నీ చూపు మాకెంత రోక అంటే పోతురా. ఎలా చూస్తున్నారు, ఎవరన్నా చూస్తున్నారు, ఎవరన్నా చూస్తే అంటే ఎవరు ఉన్నారు, నన్ను నేనే చూసుకుంటున్నాను అంటే మీలో కూడా ఆయనే చూసుకుంటాడు. ఇంకా మీలో కూడా ఆయన హృదయంలో ఏదో ఉందో, మీ హృదయంలో నాదే ఉంది, ఆయనలో ఉన్నది మీలోనే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో దుర్యోధనుడికి ఒక మంచివాడు కనపడలేదట, ప్రపంచంలో ధర్మరాజుకి ఒక చెడ్డవాడు కనపడలేదట, ఆయనలో ఉన్నదే అక్కడ కనిపిస్తుంది. ఎవరిని చూడటం ఏంటి, నాలో ఉన్నది అక్కడ కనిపిస్తుంది. ఎవరిని చూడటం, నన్ను నేనే చూసుకుంటున్నాను. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. చైతన్యానికి చూడటానికి ఏమీ లేదు, వినటానికి ఏమీ లేదు. ఏదైతే సత్యమో, ఏదైతే బ్రహ్మమో, దానికి వినటానికంటూ ఏమీ లేదు. కళ్ళతోడు చూడటానికంటూ ఏమీ లేదు. వినటానికి లేదు, చూడటానికి ఏమి లేదు. ఏమి చూస్తావు, ఏమి వింటావు? నువ్వు చూసేది మాయా, వినేది మాయా. ఏమి చూస్తావు, ఏమి వింటావు? నువ్వు చూసేదంతా మాయా, నీ చెవులతోటి వినేదంతా మాయా. చూడటానికి ఏముంది, వినటానికి ఏముంది? జ్ఞానికి చూసేది అహంకారం, వినేది అహంకారం, మాట్లాడేది అహంకారం. చూసేది అహంకారం, వినేది అహంకారం, మాట్లాడేది అహంకారం. అసలు నీకు అహంకారం లేకపోతే మాట్లాడాల్సిన పని ఏంటి నీకు? ఎక్కడో దాకా మీరు ఇంటికాడ ఉన్నారండి, రోజు అబ్జర్వ్ చేసుకోండి. అవసరం ఉండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, అహంకారం కోసం ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఇంటికాడ ఉండండి, ఇంటికాడ ఉండి అవసరం ఉండి మాట్లాడుకుంటున్నారా, లేదా అహంకారం కోసం ఈ మాట వస్తుందో చూసుకోండి. మాట వస్తుంది కదా మనకి. ఆ మాట వచ్చేటప్పుడు అవసరం ఉండి మాట్లాడుతున్నావా, లేదా మన అహంకారం గురించి మాట్లాడుతున్నావా, లేదా మన గొప్పకి వస్తువులు మన గొప్పను గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడుతున్నావా? ఎందుకు అసలు మాట ఎందుకు వస్తుంది మనకి? అలా నోటమంట మాట ఎందుకు వస్తుంది మనకి? అవసరం ఉండి వస్తుందా, లేదా నీ గొప్ప బయటికి చెప్పడానికి వస్తుంది మాట్లాడుతున్నావు? నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావు అసలు? నేను అమలాపురంలో ఎవరో కూర్చున్నారండి, ఆవిడ పూర్వం చూసిన గుర్తొస్తున్నారు. మీలో కూడా గట్టికాళ్ళు ఉన్నారు. ఏదో మీరు ఎలా కూర్చున్నారని మిమ్మల్ని అందరం తెలివైన వాళ్ళు అనుకునే మేము సబ్జెక్ట్ చెప్పాలి. నేను అమలాపురంలో బ్రాహ్మణ హెడ్మాస్టర్ అమ్మాయి పెళ్లికి వెళ్తే ఇలా కూర్చున్నారు. అక్కడ తెలిసింటే ఆవిడ ఎప్పుడో చూసిన గుర్తిస్తుంది, కానీ గుర్తుపట్టలేకపోతుంది, మరిపోస్తుంది నాకు కొంచెం. ఎప్పుడో చూసిన గుర్తి ఎవరు అమలాపురం ప్రాంతం అది అది అన్నాను. ఏమంటే మిమ్మల్ని ఎవరికి చూసిన గుర్తిస్తాను ఫలానే నాకు గుర్తు తెలియటలేదు అన్నాను. అంటే ఆవిడ చాలా నిదానంగా కుదిరిగా కూర్చున్నారు, కాళ్ళు కదపటాలేదు, చేతులు కదపటాలేదు, బొమ్మలా కూర్చున్నారు కుదిరి అలా చాలాసేపు కూర్చున్నారు. అందుకే అడిగాను నేను, ఏమంటే మిమ్మల్ని ఇదివరకు చూశాను కానీ గుర్తు రావటాలంటే మీరు ఎవరైనా అడుగుతున్నారు నాన్నగారు, ఈ రూపం కూడా మీకెందుకండి, ఈ నామం కూడా మీకెందుకు, ఈ రూపనామాలను పత్తడ చేసేయమని మీ భగవాన్ చెబుతున్నారు కదా, మిమ్మల్ని చూస్తే నాకు ఆనందంగా ఉంది, నేను ఆనందం కోసం ఇంత కుదిరి గారు చూస్తున్నారు, మీరు ఆనందం, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆనందం, నా రూపం కూడా నా నామం కూడా నా పేరు కూడా ఈ గొడవలు మీకెందుకండి అంత, ఎందుకంటే ఈ మళ్ళీ ఈ పురాణాలు ఎందుకు, మాది పలానా ఊరు మాది పలానా పేరు ఏదో చెబుతాను, ఎందుకు ఈ గొడవలు, పోయి నాది పలానా ఊరి అమలాపురం పక్కన చెప్తానండి, పేరు చెబుతాను, నా పేరు కూడా నా రూపం కూడా మీకెందుకు, మిమ్మల్ని చూస్తే ఆనందం, మీరు ఆనందం, మీ భగవాన్ ఏం చెప్పారు, రూపాలు నామాలు శుభ్రంగా మామూలుగా బీరకాయ పచ్చల కింద వంకాయ పచ్చల కింద చేసేయమన్నాడు, రూపం లేకుండా చేసేయమన్నాడు, నామం లేకుండా శుభ్రంగా పచ్చడ చేసేయమన్నాడు, మీ భగవానే చెప్పారు కదండి, ఇంక ఈ రూపనామాలు ఎందుకు, ఏ రూపాన్ని ఏ నామాన్ని పచ్చడ చేసేయమని మీ భగవాన్ చెబుతున్నాడు, ఇంక ఏ రూపం కూడా ఈ నామం కూడా వహించకండి, ఈ గొడవ రూపనామాలు వదిలేయండి అంత ఆవిడ. మరి ఎందుకు అంత కుదిరిగా కూర్చున్నామని అడుగుతున్నారు, అందుకే అడుగుతున్నారంటే ఆనందం తప్ప మిమ్మల్ని చూస్తే ఆనందం, మీరు ఆనందం, ఆనందం చూస్తా అంటే కుదిరిగా కూర్చోక ఏం చేస్తాం, లెంపలు వాయించినాడు చెప్పింది కొనువారు మూసు కూర్చున్నాం. మీలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, మీరు అందరూ తెలివి, మేము సబ్జెక్టు చెప్పేటప్పుడు కూడా మీరు అందరూ తెలివైన వాళ్ళు అనుకునే చెప్పాలి. మేము రూపనామాలను పచ్చడి చేసేయమని మీ భగవాన్ చెప్పాడు కదా అంటుంటారు ఆవిడ, రూపం కనపడకూడదు నామం కనపడకూడదు, వంకాయ 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 కూరలో అక్కడ ముక్కలు ఉంటే వంకాయ అని తెలుస్తుంది, పచ్చడి చేస్తే ఇక ముక్కలేముంటాయి, ముక్కలేముండవు, కూర అయితే ముక్కలు కనిపిస్తుంది, దాన్ని పచ్చడి చేసేయాలి. ముగిస్తున్నాం, ఎక్కడ ఎక్కడ దాకా వచ్చాం మనం, ఇప్పుడు 4:20 అయిపోయింది, 2 గంటలు అయింది ప్రారంభించి, అంచేత వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది, కామకృతం అంటే అణిగినట్టు ఉంటాయి, అంటే దేహము నేననే తలంపు ఉన్నంతకాలం అవి కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉంచుకోండి. దేహము నేననేది ఇప్పుడు నేననే తలంపు ఉంది కదా, అది ఒక మూల తలంపు, ఆ నేను అనే తలంపు ఎంతకాలం అయితే మనకు ఉందో ఆ నేననే తలంపు అంటి పెట్టుకుని అన్నీ ఉంటాయి. మీకు అర్థమవుతుందో, నేననే తలంపు మనకి ఎంతకాలం ఉందో నేననే తలంపుని అంటి పెట్టుకుని అన్నీ బతుకుంటాయి. ఆ నేననే తలంపు కనుక నశిస్తే, ఆ నేననేది మూల తలంపు, ఆ మూల తలంపు నశిస్తే మూల తలంపుని అంటి పెట్టుకున్న కామకృతాలు కూడా పోతాయి. అంటే మూల తలంపు ఉన్నంతకాలం ఈ పోయాయని అనుకోవటానికి అణుకుంటాయి, అణుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మోక్షానికి ఓ జ్ఞాన దూరంలో ఉన్నామనుకుంటాం, అణుకుంటాయి. అణుగుండటం వేరు, మనస్సు అణుగుండటం వేరు, మనస్సు నాశనం అవ్వటం వేరు, మనస్సు అణుగుండటం వేరు, మనస్సు నాశనం అవ్వటం మన అంచేది. నీకు ఎప్పుడన్నా లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్థితి నీకు ఎప్పుడన్నా స్ఫురిస్తున్నప్పటికీ, నీకు ఎప్పుడన్నా స్ఫురిస్తున్నప్పటికీ నీ లోపల వాసన ఉన్నప్పటికీ స్థిరపడదు, కానీ సమాధి స్థితి కలిగిన ఈ వాసనక్షయం వేస్తే నా సమాధి నీకు స్థిరపడదు. భగవాన్ ఎప్పుడన్నా నిద్రావస్థన జాగ్రత్త, నీ నిద్రావస్థను జ్ఞాపకం పెట్టుకోవయ్యా, నువ్వు రోజు నిద్రపోతున్నావు, అక్కడ ఏముంది, శరీరం లేదు, లోకం లేదు, పుణ్యపాపాలు లేవు, పూర్వజన్మలో రాబోయే జన్మలు లేవు, మీరు అర్థం అక్కడ దేవుడు ఉన్నాడు లేడనే సంకల్పం కూడా లేదు, ఆ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా, నిద్రలో నువ్వు ఉన్నావు అది ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటా ఉండు, నువ్వు అక్కడ ఏది లేదు, బాడీ ఇల్లేస్తూ మైండ్ ఇల్లేస్తూ ఓరడు ఇల్లేస్తూ గాడ్ ఇల్లేస్తూ ఎవ్రీథింగ్ ఇది లేస్తా, కానీ అక్కడ ఏది లేదు, అక్కడ నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావు లేదా, నేను లేనని ఎవరు చెప్పడు. ఏమీ లేనప్పుడు కూడా తాను ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా తాను ఉన్నాడు, అది ఎవడని? ఇది ఇక్కడ సిద్ధాంతం. నీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ భర్త ఉన్నాడా లేదా, నీ అమ్మ నాన్న ఉన్నారా లేదా, లోకం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేడా, నీకు అర్థం అవుతుందా, మీరు పేదవాళ్ళ ధనవంతుల చదువుకున్న వాళ్ళ చదువులేని వాళ్ళ. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ లేదు, నాకు శరీరం ఉందని తలంపు కూడా లేదు. ఎక్కడా గాఢ నిద్రలో ఇవన్నీ లేనప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా లేదా? ఉన్నావు. ఆ ఉన్నది ఎవడని? బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్, కానీ నువ్వు ఉన్నావు. ఆ నిద్ర వస్తే మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నిద్రావస్థలో మనం ట్రూత్కి సమీపంలో ఉన్నాం, నిద్రావస్థలో మనం సత్యానికి సమీపంలో ఉన్నాం. ఆ లోపల అంతరాళాల్లో ఉన్నటువంటి సత్యం నీకు అనుభవేకి వేద్యం అయ్యే వరకు బైబిల్లో చెప్తాడు, నీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, వాటి గురించి ఆశించకని చెప్తాడు. ఇదప్పుడు బయట గొడవలు ఏదైనా బయట గొడవలలో నీకు ఏదైనా శాంతి వచ్చినా ఒక కాలంలో వస్తుంది, ఇంకో కాలంలో పోతుంది. ఒక కాలంలో వస్తుంది, ఇంకొక ఈ శరీరం అంతే కదా. ఈ శరీరం రాకముందు ఈ శరీరం లేదు, ఇప్పుడు కొంతకాలం ఉంది, శరీరం పోయాక ఈ శరీరం ఉండదు. ఇది భగవాన్ చెప్పి సిద్ధాంతం ఏంటంటే, శరీరం లేకముందు మనం ఉన్నాం, శరీరం ఉన్నప్పుడు మనం ఉంటాం, శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం. ఆ ఉన్నది ఎవరు? అది మన అనుభవం, అది ఎక్కడ ఉంది, అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంతటా ఉన్నది ఇక్కడే ఉంది, ఇక్కడ ఉన్నది అంతటా ఉన్నది, ఇక్కడ ఉన్నది అనుభవంలోకి తెచ్చుకుంటే, ఆ మూలతంపు మూలంలో ఉన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే, ఇదే అంతటా వ్యాపించడం జరిగింది నీకు గోచరం అవుతుంది. ఇదొక గ్రంథి, ఇదొక ముడి. ఈ ముడి తెగిపోతేనే కానీ దేహము నేనన్న తలంపు ముడి, ఇక్కడ అదొక ముడి. ఆ ముడి తెగే వరకు నీకు ఆత్మానుభవం కలగదు. ఇదొక గ్రంథి, ఒక ముడి. అంటే దేహము నేనన్న తలంపు అది ఒక ముడి. ఆ తలంపు నశించే వరకు నీకు, ఆ దేహగతమైన నీకు నశించే వరకు నీకు బ్రహ్మంలో నువ్వు మేరుకోలేదు. అంటే బ్రాహ్మణస్థితి నీకు కలగదు. తొందరగా ముగించేస్తున్నాం. అయితే అభితో బ్రహ్మ నిర్మాణం వద్దతే నిజాత్మానం. ఎవడైతే బ్రాహ్మణస్థితి పొందాడో, ఎవడైతే రాగద్వేషాల నుంచి విడుదల పొందాడో, ఎవడైతే వాడి బుద్ధిలో ఉన్న దోషాలని పోగొట్టుకున్నాడో, వ్యక్తిభావాన్ని పోగొట్టుకున్నాడో, అంటే ఇప్పుడు మీకు ఎవరైనా పొగిడితే మీకు సంతోషం, నిమర్శిస్తే దుఃఖం వస్తుంది. అక్కడ వ్యక్తి భావన ఉంది. పలానా శరీరం నాది, పలానా పేరు నాది అని ఉంది కదా మీకు, అంచేది అన్ని ఇల్లు ప్రకోపం వస్తుంది. మిమ్మల్ని పొగిడితే మీకు అంటే పొగిడితే ఎగిరెగిరి పడుతున్నారు, ఎవరిని విమర్శిస్తే కింద పడిపోతున్నారు. మీకు అప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు, ఇక ఏమైనా కింద పడిపోతున్నారు విమర్శిస్తే. ఇదంతా మీకు ఎందుకు వస్తుంది? మీలోన చైతన్యానికి కాదు, పలానా శరీరం నాది, పలానా పేరు నాది అనుకున్న వ్యక్తి భావనకు వస్తుంది. అయితే ఒకసారి మిమ్మల్ని మీ విమర్శలు భరించగలిగితే, విమర్శలు సహించగలిగితే, ఆ వ్యక్తి భావన, ఆ వ్యక్తి భావన కూడా ఒకసారి పోతుంది. అది మీకు లాభం, అది లాంగ్ రన్లో కానీ తెలియదు. మీరు చాలా మంచివారు అంటారు సార్, మీరు చాలా మంచివారు అనుకోండి, అనుకుందాం. ఎవరైనా చెడ్డవారు అనుకుంటే అంటారు అనుకోండి, దానివల్ల వచ్చి మీకు నష్టమేంటి? మీకు 10 ఎకరాల పొలం ఉందనుకోండి, కాదు మీకు 1 ఎకరాల పొలం ఉందంటారు అనుకోండి, దానివల్ల వచ్చి మీకు నష్టమేంటి? మీ 9 ఎకరాలు కరిగిపోతుందా? ఈ మాటలు ఏముంది, మాటలు ఏమి లేదు, మాటలు దారిడే. పురాణంలో చెప్పిన దానికనే ఈ దక్షిణ ఆయన చెప్పిన దానికి తేడా వచ్చింది. భగవాన్ చెప్పిన దానికి, పురాణాల్లో చెప్పిన దానికి తేడా ఎక్కడ వచ్చిందంటే, ఈ దక్షిణామూర్తి ఉన్నాడు కదా, అది మౌనంతో శిష్యుడికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. గురువేమో వయస్సులో ఉన్నాడు, శిష్యులు ముసలవాళ్ళు. వాళ్ళు ఆయన మౌనం వల్ల, మౌనం అంటే మనం మౌనం, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటాం. ఈ మౌనాలు కాదు, మీరు ఇంట్లో ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, మీరు మౌనంగా ఉంటారు. మౌనం అంటే ఇది కాదు, నోరు మూసుకు కూర్చోవడం మౌనం కాదు. మీకు నోరు మూసుకుని మాత్రం నోరు మూసుకుని కూర్చోవడం మౌనం కాదు. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడి నుంచి వస్తుంది మహామౌనం. సైలెన్స్ అంటే అది. ఈ భార్య భర్తలు దెబ్బలాడుకుని 2-3 రోజులు మౌనంగా ఉంటారు, మాట్లాడుకోరు. మీరు భోజనం టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. రకాల మాట్లాడుకోవడం మానేసి సైగలు చేసుకుంటూ ఉంటారు. అది మౌనం. అది కాదు ఇక్కడ, ఆ మౌనం కాదు ఇక్కడ చెప్పింది. మౌనం అంటే ఇక్కడ ఏంటంటే అది మనస్సు ఎక్కడైతే అణిగిందో, వ్యక్తి భావన ఎక్కడైతే అణిగిందో, భగవంతుడికి భగవంతుడిని విడిచిపెట్టి ఏదైతే నేను విజృంభించి భగవంతుడికి వేరుగా ఏదైతే వస్తుందో అది ఎప్పుడైతే అణిగిపోయిందో అప్పుడు మహామౌనం వస్తుంది. ఆ మహామౌనం మీకున్న సంశయాలన్నీ ఛేదించబడేస్తుంది. మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా, ఎన్ని సందేహాలు ఉన్నా, అన్నీ ఛేదించేస్తుంది. పనసకాయ కొట్టినట్టు కత్తి పనసకాయ ఎలా కొట్టేస్తుందో మొత్తం మీ అనుమానాలని ఛేదించబడేస్తుంది. ఇది మహామౌనం. అది మహామౌనం. ఆ మౌనం కుదిరితే చాలు మీకు. మీరు ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు, రచనలు చేయక్కర్లేదు. ఆ మహామౌనంలో దక్షిణామూర్తి కూర్చుంటే వీళ్ళకు కూడా చైతన్య అనుభవం కలిగిందని. ఎవరికి? శిష్యులు 4 గురువు ఏమో వయసులో ఉన్నాడు, శిష్యులేమో వృద్ధులు. వాడు ఎవరిలో ఉన్నాడు, వీళ్ళు వృద్ధులు. ఇక్కడ పురాణాలన్నీ ఇలా రాసినవి. ఇక్కడ మురుగునారు భగవాన్ మాట్లాడుకుంటున్నారు. మురుగునారు భగవానికి మానసిక పుత్రుడు. భగవాన్ చూడటం తప్పించి ఆ కళ్ళు నుంచి ఎవరినైనా చూడలేదు. సూర్యుడు ఉదయించే ముందు చీకటి అంతా పోతుంది. సూర్యుడు ఉదయించే ముందు ఏమవుతుంది? అది చీకటి అంతా పోయింది. మీకు అర్థం అవుతుందా? అలాగే మీకు జ్ఞానం లోపల ఉదయించే ముందు అజ్ఞానం అంతా పోతుంది. లోపల జ్ఞానం నేర్పుకుంటుంది అనుకోండి, మీరు అజ్ఞానం అంతా పోతుంది. అది మీకు తెలుస్తూ ఉంటుంది. సూర్యుడు ఉదయించాక మీకు మీ చీకటి ఎలా ఉంటుంది? లోపల జ్ఞానం ఉదయిస్తాం అనుకోండి, మీకు అన్న అజ్ఞానం అంతా కొట్టిపోతుంది, చీకటి పోయినట్టు. ఈ మురిగినారు అడు మానసిక పుత్రుడు. ఎవరు? భగవానుడు. ఇది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదని చెప్పారు. ఎవరు? మురిగినారు. ఇక్కడ మీరు అది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇక్కడ సమ్మనం కోరుతాడని ఇటువంటి చెప్తూ ఉంటాడు. అది మురిగినారు అంటే అది చనువురి బట్టి, అంటే వంటింట్లో చుట్టవాడు. అది ఎవడాడు? వంటింట్లో చుట్టవాడు. కిచెన్ క్యాబినెట్ అంటారు అది. వాళ్ళు ఏమంటారు? కిచెన్ క్యాబినెట్. వంటింట్లో చుట్టాలు ఎవరు అడిగి మీద కూర్చొని లోపలికి వచ్చేస్తారు. వాళ్ళే కాఫీ పెట్టుకు తాగేస్తారు. వంటింట్లో చుట్టాలు మీరు కాఫీ పెట్టక్కలు, వాళ్ళు వచ్చి కాఫీ తాగేస్తారు. ఒకవేళ మనం ఎక్కువ మర్యాద చేసిన ప్రమాదే మీకు మేము కొత్తగా కనిపిస్తున్నామంటారు. ఎక్కువ మర్యాద చేసిన వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎక్కువ మర్యాద చేసిన వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏంటి మమ్మల్ని దూరం చేసేస్తున్నారు అంటారు. మీరు మంచి వెళ్ళే ఒక్కలే మేము తెచ్చుకుంటామని మీరు కూర్చోండి అంటారు. అండ్ వంటింట్లో చుట్టాలంటారు. ఎవరండి? అలా వంటింట్లో చుట్టం ఉంటాడు మురిగినారు. ఎవరికి? అది మానసిక పుత్రుడు. ఎవడైతే భగవానుడు. వీడు భగవానే అది ఆడు. ఆయన మౌనం వల్ల వీళ్ళకి ఆత్మజ్ఞానం కలిగిందని ఎవరు చెప్పారు? పురాణాల్లో ఉంది. అది మురిగినారు చెప్పాడు భగవంతుడు. అది ఒప్పుకోలేదు. ఎవరు? భగవాన్ ఒప్పుకోలేదు. ఆయన బోధించి ఎవరు ఆత్మజ్ఞానం గురించి దక్షిణామూర్తి ఈ 4 బోధించి మౌనం వహించాడు. ఆ మౌనంలో వాళ్ళకు వస్తువు స్ఫురించింది అన్నాడు భగవాన్. మీరు చెప్పింది పురాణాలు ఎక్కడా లేదన్నాడు. ఎవరు? మురుగునారు పండితుడు. మురుగునారు చదివిన పుస్తకాలు భగవాన్ చదవరు. వీళ్ళు పండితులు. వీళ్ళు అది ఎక్కడా లేదండి, మీరు చదివింది వేదంలో కూడా ఎక్కడా లేదన్నాడు. లేకపోవచ్చు అది అంతే అన్నాడు. అంతే కాదు, పుస్తకాల్లో లేకపోవచ్చు. నేను ఉందని వాదించిన పుస్తకాల్లో లేకపోవచ్చు కానీ అది అంతే అన్నాడు. ఏది? తీసుకున్నమాట ఉందన్నాడు.